ಸಮಾರಂಭಾಂ ವ್ಯಾಸ ಶಂಕರ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಂ. ಪ್ರಕಾಶಮಾನೇ ಪ್ರಥಮೇ ಪ್ರಯಾಣೇ ಪ್ರತಿಪ್ರಯಾಣೇಪ್ಯಮೃತಾಯಮಾನಾಂ ಅಂತಃಪದವ್ಯಾಂ ಅನುಸಂಚರಂತೀಂ ಆನಂದರೂಪಾಂ ಲಲಿತಾಂ ಪ್ರಪದ್ಯೇ. ಅಜ್ಞಾನಾಂ ಜಾಹ್ನವೀತೀರ್ಥಂ ವಿದ್ಯಾತೀರ್ಥಂ ವಿವೇಕಿನಾಂ ಸರ್ವೇಷಾಂ ಸುಖದಂ ತೀರ್ಥಂ ಭಾರತೀತೀರ್ಥಮಶ್ರೀ. ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇ. ಭದ್ರಮೈನಟ್ಟಿ ಸುಮಧುರ ಪದಮುಲೆಪುಡು ವೀನುಲಾರಗ ಓ ಪ್ರಭೂ ವಿನಗನಿಂ ನಿಸ್ತುಲಾನಂದಮುನ ಹೃದಿನಿಂ ಪುನಟ್ಟಿ ಸುಂದರಮುಲಗು ವಿಷಯಮುಲ್ ಚೂಡನಿಂ ನೀದು ಮಹಿಮಲ ಪಾಡುಚು ನೀದು ಪನಿಕಿ ಜೀವಿತಮುನಂಕಿತಮ್ಮು ಗಚೇಯು ಕೊರಕು ನಾದು ದೇಹಮು ದೃಢಮುಗಾ ನಡುವ ನಿಮ್ಮು. ಒಡಲು ಮರಪಿಂಚಿ ಮದಿ ಶಾಂತಿ ಬಡಗಜೇಯು ಮಲಯ ಪವನ ಪುವೀಚಿಕಲ್ ಮಂದಗತುಲ ವಿಶ್ವಮುನನ್ ಎಲ್ಲಕಾಲಮು ವಿವನಿಮ್ಮು. ಭದ್ರಮೈನಟ್ಟಿ ಸುಮಧುರ ಪದಮುಲೆಪುಡು ವೀನುಲಾರಗ ಓ ಪ್ರಭೂ ವಿನಗನಿಂ. ಸಮಸ್ತ ಪ್ರಾಣಿ ಹೃದಂತರ್ಯಾಮಿ ಸರ್ವಜೀವ ಚೈತನ್ಯ ಸ್ವರೂಪುಡು ಮಹಾಭಾರತ ಕಥಾನಾಯಕುಡು ಪರಿಪೂರ್ಣ ಅವತಾರ ಮೂರ್ತಿ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮನಿ ಪಾದಾರವಿಂದಾಲಕು ಸಭಕ್ತಿಕಂಗಾ ಸಹಸ್ರಾಧಿಕಂಗಾ ಮುನ್ಮುಂದುಗಾ ಪ್ರಣಾಮಾಲು ಸಮರ್ಪಿಸ್ತು. ಪ್ರಶಾಂತ ಸುಂದರಮೈನ ಈ ಆಲಯ ಪ್ರಾಂಗಣಲ್ಲೋ ಭಕ್ತುಲಕು ಕೊಂಗು ಬಂಗಾರಮೈ ಕೊಲವು ತೀರಿನ ಶಾರದಾ ಪರಮೇಶ್ವರಿ ದೇವಿ ಅಡುಗುದಮ್ಮುಲಕು ಅಂಜಲಿ ಘಟಿಸ್ತೂ ಬ್ರಹ್ಮಜ್ಞಾನ ಸ್ವರೂಪುಲೈ ಮಾನವಜಾತಿ ಶ್ರೇಯಸ್ಸು ಅಭ್ಯುದಯಮೇ ಲಕ್ಷ್ಯಂಗಾ ನಿರಂತರ ತಪೋದೀಕ್ಷಾ ತತ್ಪರಳೈನ ಜಗದ್ಗುರುವುಲು ಶೃಂಗೇರಿ ಪೀಠಾಧೀಶ್ವರುಲು ಭಾರತೀತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿವಾರಿ ಚರಣಕಮಲಾಲಕು ಭಕ್ತಿಪೂರ್ವಕಂಗಾ ಪ್ರಣಾಮಾಲು ಸಮರ್ಪಿಸ್ತೂ ಸಭಲೋ ವಿಚ್ಚೇಸಿನ ರಸಜ್ಞುಲು ಗುಣಗ್ರಹಣ ಪಾರೀಣುಲು ಆತ್ಮೀಯುಲು ಆಧ್ಯಾತ್ಮಿಕ ಚಿಂತನಾ ತತ್ಪರುಲು ಅಯಿನ ಮೀ ಅಂದರಿಕಿ ಸಾಧುವಾದಾಲು ಸಮರ್ಪಿಸ್ತೂ ವೇಲ ಜನ್ಮಲ ಪುಣ್ಯಾಲ ಪಂಟಗಾ ಮಹರ್ಷುಲು ಅಂದಿಂಚಿನ ಮಹತ್ತರಮೈನ ವಾಂಗ್ಮಯಂತೋ ನಾಕು ಲಭಿಂಚಿನ ಕೊದ್ದಿಪಾಟಿ ಪರಿಚಯಂ ಆಧಾರಂಗಾ ನಾಲೋ ಕಲಗಿನ ಆನಂದ ಅನುಭೂತಿನಿ ಮೀತೋ ಪಂಚುಕುನೇ ಪ್ರಯತ್ನಂ ಚೇಸ್ತಾನು ಪೆದ್ದಲು ನಿರ್ದೇಶಿಂಚಿನ ಕಾಲ ವ್ಯವಧಿನಿ ಅತಿಕ್ರಮಿಸಕುಂಡ. ವಿದುರುಡು ಎನ್ನಿ ಲೌಕಿಕಮೈನ ಪ್ರಬೋಧಾಲು ಚೇಸಿನ ಬ್ರಹ್ಮಮಾನಸಪುತ್ರುಡೈನ ಸನತ್ ಸುಜಾತ ಮಹರ್ಷಿ ಸ್ವಯಂಗಾ ವಚ್ಚಿ ಧೃತರಾಷ್ಟ್ರ ಮಹಾರಾಜು ಕೋರಿನ ಆಧ್ಯಾತ್ಮಿಕ ತತ್ವರಹಸ್ಯಾಲು ಅನ್ನೀ ಪ್ರಬೋಧಿಂಚಿನ ಧೃತರಾಷ್ಟ್ರುಡು ವಿನಿ ಸಂತೋಷಿಂಚಾಡು ತಪ್ಪ ಆಚರಿಂಚಿ ಅಭ್ಯುದಯಾನ್ನಿ ಸಾಧಿಂಚಾಲಿ ಅನ್ ಅನುಕೋಲೇಕಪೋಯಾಡು. ತೆಲ್ಲವಾರಿಂದಿ ಕೊಲವು ತೀರ್ಚಾಡು ಸಂಜಯುಡು ವಚ್ಚಾಡು ఎప్పుడెప్పుడు సంజయుడు వస్తాడా, వచ్చి రాయబారానికి సంబంధించిన విశేషాలు సవిస్తరంగా తెలియచేస్తాడని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాడు ధృతరాష్ట్ర మహారాజు. సంజయుడు వచ్చి, మహారాజా, నీవు కోరిన విధంగా రాయబారిగా నేను వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంభాషణ సారాంశాన్ని నిన్న రాత్రి సంక్షిప్తంగా నీకు తెలియచేశాను. ఇప్పుడు వివరాలు తెలియచేస్తాను విను. మొట్టమొదటి అంశం ఏమిటంటే, నువ్వు ఎలాగైనా సరే ధర్మరాజునకు ఆగ్రహము కలగకుండా చేయవయ్యా అని చెప్పావు. ధర్మరాజుకి ఆగ్రహం కలగకుండా చేయాలి అంటే నీ తెలివితేటలు నా వాక్చాతుర్యం పనికిరాదు. ధర్మబద్ధంగా అతనికి ఇవ్వవలసిన రాజ్యభాగం ఇచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కానీ ఊరికే తీయని మాటలు చెప్పి రాజ్యం మొత్తాన్ని అపహరించి మీరు మంచివారు కాబట్టి ప్రశాంతంగా ఉండండి అంటే ఈ మాయమాటలకు మోసపోయేవాడు కాదయ్యా ధర్మరాజు. ధర్మరాజుకి ఆగ్రహమే గనక కలిగితే నిన్ను కాని నీ వంశాన్ని కాని నీ బిడ్డలను కాని నీ రాజ్యాన్ని కాని రక్షించగలవాడు ఈ లోకంలోనే లేడు సుమా. సర్వసాధారణంగా మహారాజా, ఎక్కడైనా అగ్ని ప్రజ్వరిల్లితే నీళ్లతో దాన్ని ఆర్పే ప్రయత్నం చేస్తాం. ధర్మరాజుకు ఆగ్రహం కలిగితే అది ఎలాంటిది అంటే నీళ్లల్లో పుట్టిన అగ్ని లాంటిది. ఏ నీటితో ఆ అగ్నిని చల్లార్చగలవయ్యా? అయ్యజాతశత్రుడు అలుగుట నీళ్ళుల అగ్ని పుట్టినట్టిదయ్యే మీకు ఆర్పవెరవు లేదు నేర్పుమై నింక కావింపవలయు పనులు వినుడు మీరు. ఇప్పటి వరకు మీ తెలివితేటల్ని మీ వాక్చాతుర్యాన్ని ధర్మరాజుని మోసగించడానికి వినియోగించారు, అది ప్రయోజనం లేదని తేలిపోయిందయ్యా. నిజంగా తెలివితేటలు మీకుంటే మీ వంశాన్ని రక్షించుకోవడానికి ఏం చెయ్యాలో అది ఆలోచించండి ఇప్పుడైనా. ఎందుకని అంటే గదసారించుచు అంత్యకాల విచలత్కాలాకృతిన్ భీముడన్ మదమాతంగ చెయ్యంబు నుగ్గుగా లసన్నానారథవ్రాతముల్ చదియన్ భూరి హయవ్రజంబు పొడిగా సంరంభతుంగాంగుడై కదియన్ జూచి బలే సుయోధనుడు రాజ్యం బిచ్చు భాగంబుగా. వాళ్ళ అభిప్రాయం ఏమిటంటే మామూలుగా దుర్యోధనుడు రాజ్యభాగం ఇవ్వడు, దుర్యోధనుడు ఇవ్వని రాజ్యభాగాన్ని ఇప్పించేట్టుగా చేయగలిగిన పెద్దరికం కానీ నేర్పరితనం కానీ ధృతరాష్ట్రుడికి లేదు. కొడుకుల్ని మంచిదారిలో పెట్టి వాళ్ళని సన్మార్గంలోకి మళ్లించి వారి ద్వారా ధర్మ నిర్వహణ చేయించి పాండవుల రాజ్యభాగాన్ని పాండవులకు ఇప్పించడం మాత్రమే ఈ వంశానికి శ్రేయస్సును కలిగిస్తుంది అన్న ఇంగిత జ్ఞానం ధృతరాష్ట్రుడికి ఉంది అని పాండవులు అనుకోవడం లేదయ్యా. అయితే పాండవులు ఏమని అభిప్రాయపడుతున్నారంటే, భీమసేనుడు గదాదండాన్ని చేతపట్టి కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఆ యుద్ధరంగమంతా కలయిదిరుగుతూ వీరవిహారం చేస్తున్నప్పుడు, ఏనుగుల కుంభస్థలాలు బ్రద్దలు చేస్తున్నప్పుడు, రథాలన్నీ నుగ్గు నూచలుగా పడగొడుతున్నప్పుడు, గుర్రాలను ఒక్క దెబ్బతో సర్వనాశనం చేస్తున్నప్పుడు, భీమసేనుడు ప్రళయకాల రుద్రుని వలె వీర విజృంభణం చేస్తున్న సమయంలో అప్పుడు దుర్యోధనుడు ఏమైనా భయపడి పోనీలే రాజ్యభాగం ఇస్తామంటాడేమో కానీ మామూలుగా ఇవ్వనే ఇవ్వడయ్యా, ఆ సంగతి మాకు తెలుసు అన్నారు పాండవులు. ముఖ్యంగా అర్జునుడి మాట అన్నాడు సుమా. కనుక నీవు రాజ్యభాగం ఇవ్వవని, అందువల్ల తాము యుద్ధానికి రావడానికి సిద్ధంగానే ఉన్నామని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, పాండవుల పక్షాన శ్రీకృష్ణుడున్నాడు. శ్రీకృష్ణుడు పాండవుల ధర్మాన్ని మెచ్చుకుని కౌరవుల దుర్మార్గాన్ని లేవనెత్తి ఇంత దుర్మార్గులైన కౌరవులు పాండవులకు రాజ్యభాగం ఇవ్వకుండా పాండవులను ఇక మోసగించగలిగే అవకాశము లేదు, ఆ రోజులు పూర్తయిపోయాయి అని కూడా చెప్పాడు మహారాజా. కనుక కర్తవ్యాన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ మాటలు విని ధృతరాష్ట్రుడు బాగా దిగులు పడ్డాడు. ఏం చేద్దామని ఆలోచిస్తున్నాడు. పెద్దవాడైన భీష్ముడు వెంటనే లేచి, నాయనా దుర్యోధన, సంజయుడు చెప్పిన రాయబార సారాంశం విన్నావు కదా, పాండవులు మాకెందుకులే, ఏదో అరణ్యవాసం చేస్తాం, కందమూల ఫలాలు తింటాం, భిక్షాటనం పాటిస్తామని అనుకునుంటే అభ్యంతరం లేదు, కానీ రాజ్యభాగం ఇవ్వకపోతే పాండవులు యుద్ధానికి రావడం తథ్యమని తెలుస్తూనే ఉంది కదా, ఎందుకు పవిత్రమైన వంశంలో రక్తం ప్రవహించే కార్యక్రమం నిర్వహిస్తారు మీరు, పాండవుల రాజ్యభాగం పాండవులకు ఇస్తే మంచిది, నువ్వు నీ తండ్రి ధృతరాష్ట్రుడు కలిసి మంచి ఆలోచన చేయండి అన్నాడు. దుర్యోధనుడు అన్నాడు, ఈ చేతకాని మాటలు వినడానికి ఈ దుర్యోధనుడు ఎందుకు పనికిరానివాడు అనుకున్నావా, ఇలాంటి మాటలు వినడం నాకు ఇష్టమే లేదు, నాకు కర్ణుడున్నాడు అండగా, మా దుశ్శాసనుడు నా ఆజ్ఞ జవదాటకుండా ఉంటాడు, మా శకుని నేను ఏ సలహా కావాలంటే ఆ సలహా ఇస్తాడు, శకుని ఇచ్చిన సలహాతో కర్ణుడి పరాక్రమంతో దుశ్శాసనుడి విధేయతతో నేనేమైనా సాధించగలను, నీలాంటి పాండవ పక్షపాతం కలిగిన వారి మాటలు విని పాటించవలసిన అగత్యం నాకు లేదు పొమ్మన్నాడు. భీష్ముడికి చాలా కష్టం కలిగింది. భీష్ముడు అన్నాడు, పోనిలే, ఇప్పుడు నా మాటలు వినడానికి నీకు ఇష్టం లేదు కదా, ఇప్పుడు నా మాటలు వినకపోతే రేపు యుద్ధం ప్రారంభమయ్యాక వేరే మాటలు వినవలసి వస్తుంది, అవి విందువు గాని. హితములగు నాదు వచనం బులిపుడు విననివా ఆడవైతే నీ, హితములగు నాదు వచనం బులిపుడు విననివా ఆడవైతే నీ, అప్పుడు అంటే యుద్ధం ప్రారంభమయ్యాక, వారు పడిరి వీరు పడిరను పలుకులు విందుగాక. యుద్ధం ప్రారంభమైన తర్వాత భీష్ముడు పడిపోయాడు, ద్రోణుడు పడిపోయాడు, కర్ణుడు పడిపోయాడు, శల్యుడు పడిపోయాడు అనే మాటలు విందు కానీ, ఇప్పుడు ఈ మాటలు వినడం ఇష్టం లేకపోతే అప్పుడు ఆ మాటలు వినవలసి వస్తుంది, ఆ మాటలు వినడానికి నాకు ఇష్టం లేదు అంటే కుదరదు, అవి యథార్థాలు, అవి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా జరిగింది అదే కాబట్టి అదే వినాల్సి వస్తుంది, వచ్చిన వార్తాహరుడు ఆ మాటే చెప్తాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ వార్త చెప్పేవాడు ఆ మహారాజు ఓడిపోయిన విషయం చెప్పినా, నష్టం వచ్చిన విషయం చెప్పినా, ముందు మాత్రం జయము జయము మహారాజా అంటాడు. జయము జయం మహారాజా, మనకు ఘోరమైన పరాజయం లభించింది అని చెప్తాడనమాట. నీకు జయము జయం మహారాజా అన్న మాటలో ఉండే జయం తప్ప కొత్తగా వచ్చే జయం ఏమీ లభించదు దుర్యోధన. హితములగు నాదు వచనం బులిప్పుడు విననివాడవైతేని, అప్పుడు వారు వడిరి వీరు వడిరను పలుకులు విందుగాక. ఏమన్నావు, కర్ణుడు శకుని దుశ్శాసనుడు నీకున్నారన్నావా, అప్పుడు ఆ మాటలు, ఇప్పుడు నా మాటలు వినడానికి వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, అప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకుంటారయ్యా ఈ మాటలు, కర్ణ శకుని దుశ్శాసనుల్ సమ్మతింప, అప్పుడు ఆ మాటలు విందుగానే అలాగే చెయ్యి. పాండవులు ఒక్కొక్కరు ఒక్కొక్క అఖండ విజయాన్ని సాధించిన మహావీరులు. అర్జునుడు ఉన్నాడు, కాలకేయ నివాత కవచ రాక్షసులను సంహరించి అపారమైన పరాక్రమాన్ని చూపించి దేవేంద్రుడి అర్ధసింహాసన గౌరవాన్ని సంపాదించుకున్నవాడు. దేవతలు జయించలేని రాక్షసులను మానవుడైన అర్జునుడు జయించాడు. ఈ ప్రపంచంలో పరమేశ్వరుణ్ణి ఎదిరించి తన భక్తిని తన శక్తిని ప్రదర్శించి పరమేశ్వరుడంతటి వాణ్ణి ఒప్పించి మహాస్త్రమైన పాశుపత అస్త్రాన్ని సంపాదించుకున్నవాడు లోకంలో ఎవడైనా ఒక్కడున్నాడా? అర్జునుడు కాక. ఆనాడు పరమేశ్వరుడు పాశుపత అస్త్ర ప్రదానం చేస్తూ అర్జునుడితో అన్న మాట, ఈ పాశుపత అస్త్రాన్ని ధరించగలిగిన సామర్థ్యము అర్హత నాకున్నది, తర్వాత నీకొక్కడికే ఉన్నది అన్నాడు. అంటే అర్జునుడు ఎంతటివాడో తెలియడం లేదా? భీమసేనుడి పరాక్రమం తక్కువదా? ఆ పక్షాన ఉన్న నకుల సహదేవులు సామాన్యులా? సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు ఇంతమంది ఉన్నారు కదా, పాండవ పక్షానికి సంబంధించిన ప్రముఖ వీరులందరూ ఒక్కడు ఒక్కడు ప్రతి ఒక్కడూ కూడా అద్భుతమైన అఖండ విజయాలు సాధించిన వారు కదా, ఇక అలాంటి వాళ్లతో యుద్ధం కావాలని కోరుకోవడం నష్టాన్ని కొని తెచ్చుకోవడమేనయ్యా, బాగా ఆలోచించు. ఇంకా ఎక్కువసేపు భీష్ముడు ఇలాగే మాట్లాడితే ఎక్కడ దుర్యోధనుడు తల ఊపుతాడో, అవునంటాడో అని వెంటనే కర్ణుడు కలగజేసుకుని, దుర్యోధన మనకు తెలుసు కదా ఈ భీష్ముడు పాండవ పక్షపాతి అని, ఇలా కాక మరొకలా ఎలా మాట్లాడతాడు, పాండవ పక్షపాతం ఎప్పుడు ఉన్నది, ఇప్పుడు కూడా అదే ప్రదర్శిస్తున్నాడు. నేనుండగా నీకేం భయం లేదయ్యా అన్నాడు. భీష్ముడు అన్నాడు, అవునులే దుర్యోధన, ఒక్కడొకండు అనేక విధ యుద్ధ జయం బులుగొన్నవారు వారు. ఆ పాండవులు ఎలాంటి వారంటే ఒక్కొక్కడు అనేకమైన ఘన విజయాలు సాధించారు తమ జీవితంలో ఇప్పటి వరకు. ఎక్కడ ఏమి చేసెనితడు, ఈ కర్ణుడు ఎప్పుడైనా ఒక్కసారైనా విజయం సాధించాడా? ఎక్కడ ఏమి చేసెనితడు ఈతని తమ్ముని కూలనేసి ఉక్కెక్కిన పార్థుపై గవిసెనే. ఉత్తర గోగ్రహణ సందర్భంలో మనం అందరం చూస్తుండగానే అర్జునుడు అపారమైన పరాక్రమాన్ని ప్రదర్శించి కర్ణుడు చూస్తూ ఉండగానే కర్ణుడి తమ్ముడిని సంహరించాడు. ఏం చేయగలిగాడు ఈ కర్ణుడు? పశులా అతడు క్రమ్మరింపగా అక్కడ లేడే. ఒక్క అర్జునుడు వచ్చి మనందరినీ ఓడించి విరాటరాజు గారి గోవు సంపదని వెనక్కి మరలించుకు వెళ్ళిపోయినప్పుడు ఆ యుద్ధంలో కర్ణుడు లేడా ఏమిటి? కర్ణుడు ఉండగా కూడా కదా మనం ఓడిపోయాం. భవద ఆత్మజు కోల్వడే ఘోషయాత్రలో. ధృతరాష్ట్ర మహారాజా బాగా ఆలోచించు, నీ కుమారుడైన దుర్యోధనుడి వెంటే ఉన్నాడు కదా ఈ కర్ణుడు ఘోషయాత్ర చేసినప్పుడు. మహాభారత యుద్ధంలో దుర్యోధనుడికి ఏమాత్రం తెలివితేటలున్నా, ధర్మం ఉన్నా లేకపోయినా, కనీసం ఇంగిత జ్ఞానం అని మనం అంటాం, ఆ ఇంగిత జ్ఞానం ఉంటే, కామన్ సెన్స్ ఉంటే ఘోషయాత్ర ఒక్కటి చాలు దుర్యోధనుడు తన తప్పు తాను తెలుసుకోవడానికి. ఎక్కడో గొల్లపల్లిలో ఉండే ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటామని వంక చెప్పి, పాండవులు ఏ ప్రదేశంలో అరణ్యవాసం చేస్తున్నారో ఆ ప్రదేశానికి మంది మార్బలంతో మహారాజా వైభవంతో రాణులతో కలిసి వచ్చి పాండవులను అపహాస్యం చేసి, వీలుగా ఉంటే గుట్టుచప్పుడు కాకుండా పాండవులను మట్టుపెట్టడం కూడా లక్ష్యంగా వచ్చారు కౌరవులు. వాళ్ళ రావడానికి కారకుడు కర్ణుడే. నారలుగట్టి కూరల శనంబుగా ఉగ్రవనంబులో విపద్భారము నుంది వందురిన ఫల్గును ఉజ్వల రాజ్య వైభవోదారులమై ముదంబున పొందగా కాంచుగంటే. దుర్యోధన, మన రాజ్య వైభవాన్ని చూపిస్తూ నారబట్టలు కట్టుకుని కందమూల ఫలాలు తింటూ అరణ్యాల్లో పడరాని పాటలు పడుతున్న పాండవులను వేళాకోళం చేయడం కన్నా నీకు నాకు సంతోషం ఇంకేమున్నదయ్యా, బయలుదేరు అన్నాడు. నారలుగట్టి కూరల శనంబుగా ఉగ్రవనంబులో విపద్భారము నుంది వందురిన ఫల్గును ఉజ్వల రాజ్య వైభవోదారులమై ముదంబున కాంచగ పొందుకంటే ఇంపారగ ఉండుగల్గునే కృతార్థత ఎందును కౌరవేశ్వర. దుర్యోధన మహారాజా, ఇంతకంటే నీకు నాకు చరితార్థత ఏముందయ్యా, బయలుదేరు. కర్ణుడు ఏం చెప్తే చేస్తాడు దుర్యోధనుడు, వెంటనే బయలుదేరాడు. దాని పేరు ఘోషయాత్ర. ఘోష అంటే గొల్లపల్లె. గొల్లపల్లెలో ఉండే ప్రజల జీవితంలో ఉండే కష్టసుఖాలు ఏమిటో రాజుగారు స్వయంగా అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి కాబట్టి బయలుదేరుతున్నారని చెప్పారు. పైకి వెళ్ళి పాండవులను అపహాస్యం చేసేందుకు పాండవులకు దగ్గరగా ఉండే ప్రదేశానికి వెళ్ళారు. సహజంగా దురహంకారపూరితమైన గుణం కలిగిన వారు కాబట్టి అక్కడున్న ఒక సరస్సులోకి దిగి జలక్రీడలు ప్రారంభించాలని భావించారు. ఆ సరస్సుకు రక్షకుడుగా ఉన్న భటుడు, అయ్యా ఇది గంధర్వ మహారాజులది, వారి అనుమతి లేకుండా ఇందులో దిగకూడదు అన్నాడు. గంధర్వులు లేదేం లేదా, మేము దుర్యోధనుణ్ణి, నేను కురువంశానికి సార్వభౌముణ్ణి, అవతలకు పో అన్నారు. వాడు వెళ్ళి గంధర్వ మహారాజుకు చెప్పాడు. ఆ చిత్రసేనుడు వచ్చాడు. కౌరవులకి గంధర్వులకి తీవ్రమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కర్ణుడు కూడా ఉన్నాడు. గంధర్వులతో జరిగిన యుద్ధంలో కర్ణుడు చిత్తు చిత్తుగా ఓడిపోయాడు. కర్ణుడి రథాన్ని గంధర్వులు ముక్కలు చేశారు. పక్కన దుర్యోధనుడి 99 మంది సోదరుల్లో ఒకడైన వికర్ణుడు ఉన్నాడు. ఆ పేరును బట్టి కర్ణుడు తమ్ముడో కర్ణుడు కొడుకో అనుకుంటారు. వికర్ణుడు దుర్యోధనుడి తమ్ముడు. వికర్ణుడి రథం ఉంది. ఆ వికర్ణుడు ఒక తోపు తోసేసి వికర్ణుడి రథం మీదకి దూకి కర్ణుడు ఆ రథాన్ని నడుపుకుంటూ స్వయంగా హస్తినాపురానికి పారిపోయాడు యుద్ధరంగం నుంచి. ఘోషయాత్రలో జరిగిన సన్నివేశం ఇది. గంధర్వులు దుర్యోధనుడిని జయించి కట్టేసి తీసుకుపోతున్నారు తమ లోకానికి. అక్కడికి తీసుకెళ్ళాక ఏం చేస్తారో తెలీదు. యుధిష్ఠిర మహారాజ సర్వశస్త్రభృతం వరా రక్షధ్వమాం పురుషోత్తమ. గంధర్వులు బలవంతంగా నన్ను లాక్కుపోతున్నారయ్యా, నన్ను రక్షించు, పెద్ద కేక పెట్టాడు దుర్యోధనుడు అతడి పరివారం. ఆ కేక విని భీమసేనుడు అన్నాడు, ఆహా ఈ ఆర్తనాదం ఎంత వీణుల విందుగా ఉంది. మన చేయు పనియ గంధర్వరులు కూడి తగ ఒనర్చిరి ఇంత లెస్సయగునే. ఆహా ఎంత బాగుంది వేళ, మనం చేయాలనుకున్న పని ఏదో ఆ గంధర్వులే చేసేశారు కదా, కాగల కార్యం గంధర్వులే తీర్చారనే మాట అప్పుడే పుట్టింది. ఎంత బాగుంది ఈ మాట అన్నాడు. తమ్ముడు తప్పురాలు అనకూడదు, వాళ్ళు 100 మంది, మనం 5 గురం కాదు, మనం 105 గురం. ఇతరులు మన మీద దాడి చేసినప్పుడు మనలో మనకు విరోధం వస్తే మనం 100 మంది, మనం 5 గురం, వాళ్ళు 100 మంది. కాబట్టి మనవాళ్ళు కాబట్టి మనం రక్షించాలి, ఇది మొదటి లక్షణం. రెండో లక్షణం, కావరయ్యయనిన కరము దుర్బలుడైన చెనసి ఓపినంత చేయుననిన ఊరకుండునయ్య ఉత్తమశూరుండు. నన్ను రక్షించు అని అడిగితే చేతకాని వాడు కూడా ఎంతో కొంత రక్షించడానికి ప్రయత్నిస్తాడే. అపారమైన పరాక్రమం కలిగి ఉండి క్షత్రియ ధర్మం కలిగి ఉండి మనం చూస్తూ ఊరుకుంటామా, క్షత్రియ ధర్మానికి అవమానం, వెళ్ళి రక్షించండి, మీరు వెళ్తారా నన్ను వెళ్ళమంటారా అన్నాడు. భీమార్జునులకు ఇష్టం ఉన్నా లేకపోయినా ధర్మరాజు మాట కాదనలేక వాళ్ళు వెళ్ళారు. అర్జునుడు అన్నాడు, గంధర్వరాజా ధర్మరాజు గారి ఆజ్ఞ ఇది, దుర్యోధనుడిని వదిలేసేయి అన్నాడు. ఏమిటా ధర్మరాజు గారు ఆజ్ఞ అంటావు, ధర్మరాజు మాకేమైనా గంధర్వులకు రాజా, ధర్మరాజు చెప్పినవన్నీ చేయడానికి మేము అదేం పనికిరాదు. పార్థివ ప్రాగ్రసరుండు ధర్మసుతు పంపిది, పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు గారి ఆజ్ఞ అన్నాడు అర్జునుడు. ఏ ధర్మరాజు గారి ఆజ్ఞ అయితే నీకు గొప్ప, నాకేం గొప్ప, నేనేమన్నా ధర్మరాజు గారి సేవకుండా విడిచిపెట్టే ప్రశ్న లేదన్నాడు. అయితే యుద్ధం చేస్తామన్నారు, యుద్ధం చేశారు. గంధర్వులను ఓడించి భీమార్జునుల నకుల సహదేవులు 4 కలిసి యుద్ధం చేసి దుర్యోధనుని విడిపించారు. దుర్యోధనుడు ఇంటికి వచ్చి చాలా బాధపడ్డాడు. ఎవరిని అవమానించాలనుకున్నానో వాళ్ల చేతే విడిపించు, ప్రాణాలు రక్షించుకోవలసిన దుస్థితి వచ్చింది కదా అని ప్రాణాలు తీసేసుకుందాం, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు, ప్రాయోపవేశం చేద్దాం అనుకున్నాడు. కర్ణుడు వచ్చి నేనుండగా నువ్వు ఎందుకయ్యా భయపడతావన్నాడు. కర్ణుడికి బుద్ధి లేదు, సరే దుర్యోధనుడి బుద్ధి ఏమైందండి, ఏమయ్యా ఘోషయాత్రలో కూడా నువ్వు ఉన్నావు కదా, అసలు ఘోషయాత్ర చేద్దామని చెప్పింది నువ్వే కదా అనాలి కదా అన్నాడా. నీకెందుకు నువ్వు బాధపడకు, నిన్ను సార్వభౌముణ్ణి చేస్తాను చూడన్నాడు. అది ఏ మగునోయని మదిలో వగవకు మఘవసుతున్ కదనంబుగ కదనంబున చంపక ఏ పద నఖ ధావనమునర్ప పార్థివ ముఖ్య. యుద్ధరంగంలో అర్జునుడిని సర్వనాశనం చేస్తాను చూడు అన్నాడు. అది నమ్మాడు దుర్యోధనుడు, ఎంత మూర్ఖత్వమో చూడండి. ఇంతకంటే తెలివి తక్కువ తన ప్రపంచంలో మరొకటి లేదు. రాజసూయాగం నేను కూడా చేస్తాను అన్నాడు. వాళ్ళందరినీ పిలిపించాడు దుర్యోధనుడు. వాళ్ళు అన్నారు, అబ్బాయి నువ్వు రాజసూయ యాగం చేయడానికి నీకు అర్హత లేదు, ధర్మరాజు ఎందుకు చేశాడంటే సమస్త దేశాలను జయించి చేశాడు. ఇదివరకు రాజసూయ యాగం చేసిన ధర్మరాజు సార్వభౌముడు కాబట్టి అతన్ని జయిస్తేనే కానీ నువ్వు చేయడానికి వీల్లేదు. ధర్మరాజు ఏం చేశాడు, జరాసంధుని జయించి అప్పుడు చేశాడు. నువ్వు ఇప్పుడు ధర్మరాజును జయించి చేయాలి. ధర్మరాజు నువ్వు జయించలా, జూదంలో మోసగించి ఓడించావు, కానీ యుద్ధం జరిగి ధర్మరాజును నువ్వు గెలిస్తే అప్పుడు నీకు రాజసూయ యాగ అర్హత వస్తుందయ్యా, ఇప్పుడు వచ్చే అవకాశం లేదు బావ అన్నాడు. ఏంటండి, ఏమి ఋత్విక్కులండి, ఏ యాగం కావాలంటే చేయించాలి, కానీ అర్హత అనర్హత ఇవన్నీ చెప్తారు, కావాల్సిన దక్షిణ కావాలంటే ఇంకో రూపాయి ఎక్కువ తీసుకోవచ్చు కదా అని చికాకు పడ్డాడు దుర్యోధనుడు. వాళ్ళు అన్నారు, నువ్వేం బాధపడకు, దాంతో సమానమైన మరొక యాగం నీ చేత చేయిస్తాం కదా, అది కుదరదు కానీ ఇంకోటి ఉంది, ఎప్పటికప్పుడు ప్రత్యామ్నాయం ఉంటుంది కదా మనకి. ఆ ప్రత్యామ్నాయం చెప్పారు వాళ్ళు, బ్రహ్మాండంగా యాగం అంతా చేసేశారు. ఆ యాగం జరుగుతున్న సమయంలో కర్ణుడు మళ్ళీ ప్రతిజ్ఞలు చేశాడు, పాండవులందరినీ సర్వనాశనం చేసేస్తాను, నేను సార్వభౌముణ్ణి చేస్తాను, నీ చేత రాజసూయ యాగం చేయిస్తాను కదా నీకెందుకు అన్నాడు. నిన్న ఓడిపోయాడా, ఇవాళ ప్రతిజ్ఞలు చేస్తున్నాడా, దుర్యోధనుడు నమ్ముతున్నాడా, మనం కామన్ సెన్స్ అంటామే. రష్యా దేశంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఒక ఆమె ఉంది, మేడం బ్లావిట్స్కీ అంటారు ఆమెను. ఆవిడ గొప్ప మాట చెప్పింది, ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ టు కాల్ ది సో కాల్డ్ కామన్ సెన్స్ యాజ్ రేర్ సెన్స్ బికాజ్ ది సో కాల్డ్ కామన్ సెన్స్ ఈజ్ వెరీ అన్కామన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. కామన్ సెన్స్ అని మనం పిలుస్తున్నది చాలా కామన్గా చాలామందిలో లేదు కాబట్టి కామన్ సెన్స్ అనకుండా దాన్ని రేర్ సెన్స్ అంటే బాగుంటుంది అని చమత్కారంగా చెప్పింది ఆవిడ. దుర్యోధనుడికి కామన్ సెన్స్ ఉందా, ధర్మం పక్కన పెట్టండి. పాండవులు కర్ణుడు గంధర్వుల చేతిలో ఓడిపోయాడు, దుర్యోధనుడు ఓడిపోయాడు అంటే కౌరవుల కంటే కర్ణుడి కంటే గంధర్వులు బలవంతులు అని తెలిసిపోయింది. ఆ గంధర్వులు పాండవుల చేతిలో ఓడిపోయారు. అంటే గంధర్వుల కంటే పాండవులు బలవంతులు, కౌరవుల కంటే గంధర్వులు బలవంతులు, గంధర్వుల కంటే పాండవులు బలవంతులు. ఆ పాండవులతో ఈ కర్ణుడి అండ చూసుకుని ఏమని యుద్ధం తెచ్చుకున్నాడు దుర్యోధనుడు? తెలివైన వాడేనా? వాడు ఎలాగూ తెలివి తక్కువవాడే. అందుకని భీష్ముడు గుర్తు చేస్తున్నాడు, కర్ణుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు అంటున్నావు కదా, నిజమే ఉన్నాడయ్యా, ఉత్తర గోగ్రహణంలోనూ ఉన్నాడు, ఘోషయాత్రలోనూ ఉన్నాడు. ఎన్నిసార్లు లేడు గనక కర్ణుడు, ఆయన లేనిది ఎప్పుడు, గెలిచింది ఎప్పుడు, ఎప్పుడు గెలిచాడు గనక, ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాడు. కాబట్టి ఆలోచించుకో, ద్రోణుడు కూడా వదిలిపెట్టలేదు ఈ సందర్భంలో. దుర్యోధన ఒక మాట చెప్తాను విను, ఈ ప్రపంచంలో ఆయుధాలు పట్టి యుద్ధం చేసే క్షత్రియులు ఎంతమంది లేరయ్యా? ప్రతివాడు ఆయుధం పడతాడు, క్షత్రియుడన్న ప్రతివాడు ఖడ్గమో గదాదండమో ధనుర్బాణాలో ఏదో ఒక ఆయుధం చేతపట్టి యుద్ధం చేస్తాడు. కానీ విజయుడు అన్న పేరు అర్జునుడికి కాక ఎవరికైనా ఉందా? ఎందుకని, అర్జునుడు ఎప్పుడూ ఓటమి పొందిన సందర్భం లేదు, ఎప్పుడు యుద్ధం చేసినా గెలుపే, ఓటమి లేదు అసలు అర్జునుడికి, ఎప్పుడూ విజయమే. ఎప్పుడూ విజయం పొందే లక్షణం కలిగిన అర్జునుడితో యుద్ధం తెచ్చుకోవడం ఎంత తెలివి తక్కువతనం. మన హస్తినాపురం ఇంద్రప్రస్థం ఇక్కడే కాదు, అసలు ఈ ప్రపంచంలోనే అర్జునుడితో సమానమైన వీరుడు మరొక్కడు లేడయ్యా. అంతేకాక మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది, ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు ఒక్కడే వచ్చాడు యుద్ధానికి, వస్తే మన తలపాగాలు ఎగిరిపోయాయి. రేపు కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జునుడు కలిసి వస్తారు, ఈసారి తలపాగాలు కాదు తలలు ఎగిరిపోతాయి. అర్జునుడు ఒక్కడే వచ్చాడు కాబట్టి తలపాగాలు మాత్రమే ఎగిరిపోయాయి, కృష్ణుడు అర్జునుడు కలిసి వస్తే తలపాగాలు కాదయా తలలు ఎగిరిపోతాయి. మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, పాండవులతో యుద్ధం తెచ్చుకుని మనం బ్రతకడం అసాధ్యం సుమా, చాలా స్పష్టంగా చెప్పాడు. ఇలా సంభాషణ జరుగుతుంటే ధృతరాష్ట్రుడు అన్నాడు, సంజయ ధర్మరాజు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడంటున్నావు కదా, నేను యుద్ధానికి రాకుండా ఉంటాడేమో అని ఆశపడ్డాను, యుద్ధానికి వస్తాడంటున్నావు, యుద్ధానికి వస్తే ఎవరిని వెంట పెట్టుకొస్తాడయ్యా? ఇప్పుడు విన్న సంభాషణతో ఏమైందండి, మళ్ళీ ఎవరిని వెంట పెట్టుకొస్తాడని ప్రశ్న ఏమిటి, ఎంత తెలివి తక్కువ ప్రశ్న. సంజయుడికి బాగా అర్థమైంది, ధృతరాష్ట్రుడికి మూర్ఖత్వం పరాకాష్ఠ స్థితిలో ఉంది, సత్యాన్ని గుర్తించలేని స్థితిలో ఉన్నాడు, పుత్ర వ్యామోహం చాలా దట్టంగా ఉంది, తీవ్రంగా ఉంది, అందుకని మామూలుగా సమాధానం చెప్తే కుదరదు, అందుకని గట్టిగా చెప్పాడు. ఒక ఆయన్ని వెంట పెట్టుకొస్తాడయ్యా, ఆయన ఎవరో తెలుసా, ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి, బక విధ్వంసి జటాసురంతకు హిడింబ ప్రాణపారీణు కీచక నిర్మూలన కేళిలోలు సమరోత్సాహైకశీల ప్రవర్తకు నాగాయుత సామ్యకీర్తిత బలోదగ్రున్ ప్రతివ్యూహదాహకు భీమున్ కొనివచ్చు ధర్మజుడు బహాటోపముంజూపగన్. భీముణ్ణి తీసుకొస్తాడు, ఆ భీముడు ఎవరో తెలుసా, బక విధ్వంసీ బకాసురుణ్ణి చంపినవాడు. జటాసురంతకు జటాసురుణ్ణి చంపినవాడు, హిడింబ ప్రాణపారీణు హిడింబాసురుణ్ణి చంపినవాడు, కీచక నిర్మూలన కేళిలోలు కీచకుణ్ణి సంహరించినవాడు. ఓసారి విధ్వంసి అన్నాడు, ఓసారి అంతకుడు అన్నాడు, ఓసారి ప్రాణపారీణుడు అన్నాడు, ఓసారి నిర్మూలన కేళిలోలుడు అన్నాడు, పదాలు మార్చాడు. ఎందుకు అంటే కేవలం కవితా చమత్కారం కాదు, భీమసేనుడు ఒకణ్ణి చంపినట్టుగా ఒకణ్ణి చంపలేదు. బకాసురుణ్ణి చంపిన పద్ధతి వేరు, కిమ్మీరుణ్ణి చంపిన పద్ధతి వేరు, జరాసంధుణ్ణి చంపిన పద్ధతి వేరు, జటాసురుణ్ణి చంపిన పద్ధతి వేరు, హిడింబాసురుణ్ణి చంపిన పద్ధతి వేరు, కీచకుణ్ణి చంపిన పద్ధతి వేరు. కీచకుడి శరీరంలోకి వాడి కాళ్ళు చేతులు తల అంత లోపలికి వెళ్ళిపోయేలాగా చంపేశాడు, అక్కడ మాంసం ముద్ద పడింది. ఆ చూసిన వాళ్ళందరూ గంధర్వులు చంపితే ఇలా చంపుతారన్నమాట అనుకున్నారు, గంధర్వుల చేతిలో చచ్చిపోయిన వాడు ఇలా అయిపోతాడనమాట, గంధర్వులు చంపే టెక్నిక్ ఇలా ఉంటుందన్నమాట అని. అంటే ఇవాళ మనం మార్షల్ ఆర్ట్స్ అంటున్నాం, చంపడంలో ఎన్ని రకాల యుద్ధ ప్రక్రియలు ఉన్నాయో అన్ని రకాల ప్రక్రియలు తెలిసినవాడు ఇంప్లిమెంట్ చేసినవాడు భీమసేనుడు. ఇప్పుడు రేపు యుద్ధం వస్తే ఇవేమీ కాకుండా ఇంకా కొత్త పద్ధతిలో దుర్యోధనుడిని దుశ్శాసనుడిని చంపుతాడు, చంపడానికి కావాల్సిన ప్రతిజ్ఞలు సిద్ధంగానే ఉన్నాయి, రొమ్ము చీల్చి ఒకడిని, తొడలు విరగొట్టి ఒకడిని, అలాగే చేస్తాడు. ఆలోచించుకోవయ్యా, బకాసురుణ్ణి చంపినవాడు, హిడింబాసురుణ్ణి చంపినవాడు, కిమ్మీరుణ్ణి చంపినవాడు, జటాసురుణ్ణి చంపినవాడు, జరాసంధుణ్ణి చంపినవాడు, కీచకుణ్ణి సంహరించినవాడు, హిడింబాసురుణ్ణి సంహరించినవాడు, దుర్యోధన దుశ్శాసులను కూడా సంహరించే దుస్థితి రాకుండా తెలివి తెచ్చుకో ధృతరాష్ట్ర మహారాజా అని సంజయుడు అందుకోసం ఈ మాటలు చెప్పాడు. ఇలాంటి భీముణ్ణి తీసుకొస్తాడయ్యా యుద్ధానికి, అంతేకాదు ఇంకొక ఆయన్ని తీసుకొస్తాడు, ఆయన గురించి ఏం చెప్పమంటావు అసలు? ఒకడు ఆకాశం అంత పొడుగున్నాడు, ఆకాశం దాకా ఉన్నాడు, తలెత్తి చూస్తే ఆకాశంలో కనపడుతోంది వాడి తల. బాగా తలెత్తి కానీ చూడడానికి వీలు కావటం లేదు. వాడు ఎంత పొడవు ఉన్నాడండి? 6 అడుగుల, 8 అడుగుల, 12 అడుగుల అంటే ఏం చెబుతాం? అలాంటి వాడు ఎవరో తెలుసా? అర్జునుడు.
అట మిన్నందిన ఎట్టి వాని పొడవు ఎంతన్నట్లు, పాలాక్షునెక్కటికయ్యంబున కన్న పల్గును భుజాగర్వంబు లెక్కించుట.
అర్జునుడి పరాక్రమం ఎంతటిది ఎవరు చెప్తారయ్యా? పాలాక్షుణ్ణే ఎదిరించి పాశుపత అస్త్రాన్ని సంపాదించుకోగలిగిన అర్జునుడి పరాక్రమం ఇంతటిది అని కొలిచి లెక్కించి చెప్పగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? అలాంటి అర్జునుడు యుద్ధానికి వస్తాడు సుమా. ఆ అర్జునుడు వచ్చినప్పుడు వీపు చక్కనయి నిల్చుంగాక మీ సైన్యముల్, మీ వీపులు చక్కబడతాయిలే మీ సేనావాహినికి, అప్పుడు బుద్ధి వస్తుంది మీకు, అప్పటిదాకా ఇలాగే మాట్లాడతారు, నన్నేం చేయమంటావు అన్నాడు. ఇలా పాండవులకు సంబంధించిన అపారమైన పరాక్రమ వైభవాన్ని చెప్తుంటే ధృతరాష్ట్రుడికి భయం వేసింది. ప్రళయకాల సముద్రంలాగా ఉన్నాడే భీముడు చూడబోతే. నిజమే, సంజయుడు చెప్పిన మాటలన్నీ యథార్థమే. బాగా అతి భయంకరమైన ప్రళయ అగ్ని జ్వాలకు తీవ్రమైన పెనుగాలి తోడైనట్లుగా ఆయన పక్కన అర్జునుడు ఉంటాడా? గాంధీవాన్ని ధరించిన భీమసేనుడి అర్జునుడి పరాక్రమం, గదాదండాన్ని ధరించి నా బిడ్డలను చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడానికి వీలుగా సంహరించే భీమసేనుడి ఉగ్రరూపం నా కళ్ళలో మెదులుతోంది, నాకు చాలా భయమేస్తోంది.
సత్యశౌచ ధర్మశాలి దయాపరుండు అట్టి ధర్మపుత్రునాక్రమింపమనముదలచుటెల్లా.
నాయనా దుర్యోధన, నా మాట వినరా, ధర్మరాజుని ఆక్రమించాలి అని అనుకోవడం ఎలా ఉంటుందో తెలుసా?
మంటలో మిడుతలు ఉదగ్ర వృత్తి నురుకదలచునట్లు.
మిడత మంటల్లోకి దూకి చూసుకో ఈ మంట నేనేం చేస్తానో అని మంటల్లోకి దూకితే ఏమవుతుందరా మిడత? ధర్మరాజుతో యుద్ధం చేయడం అలాంటి ప్రమాదకరమైన పరిస్థితిని కలిగిస్తుంది నాయన అన్నాడు భయంతో. దుర్యోధనుడు అన్నాడు, ఊరికి అనవసరంగా భయపడుతున్నావు, అసలు నాకు గదాయుద్ధంలో నాకున్న నైపుణ్యం నీకు తెలియక మాట్లాడుతున్నావు, నేను గద తీసుకుని యుద్ధరంగంలోకి దూకానా? భీమసేనుడు ఆగుతాడా? అర్జునుడు నిలబడతాడా? పాండవులు ఏమైపోతారో తెలుసా? అందువల్ల నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. నాకు నిజంగా ఆగ్రహమే కలిగితే ఎదుటివారి మీద యుద్ధం నేను ప్రారంభించి వాళ్ళని సర్వనాశనం చేయడం ప్రారంభిస్తే దేవతలు కూడా నా ముందు నిలబడలేరు, ఈ పాండవుల లెక్క ఏమిటి? అందువల్ల నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు అన్నాడు. భీష్ముడు ఈ మాటలు విని, శభాష్ దుర్యోధన, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావయ్యా, నీ మాటలు వింటే నాకేమనిపిస్తోందో తెలుసా? యమధర్మరాజు ఎంత వేగంగా నీ దగ్గరికి రావడాలని తొందరపడుతున్నాడో అంతకంటే వేగంగా నువ్వు రప్పించుకోవాలని తొందరపడుతున్నట్టు నాకు అర్థమవుతుంది. ఆ లక్షణం ఉన్నవాడు తప్ప ఇలా మాట్లాడాడు అంటే పోగాలని దాపురించిన వాడు మాట్లాడే మాటలు ఇవి. కోరి నీ ప్రాణ అపాయ పరిస్థితిని, నీ మృత్యువు నువ్వు ఆహ్వానించుకుంటున్నావురా, ఎంత పొరపాటు చేస్తున్నావు, ఇలాగే మాట్లాడతావులే, నీకు నోరి చేటు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు నష్టపోతావు సుమా అని చెప్పాడు. వెంటనే భీష్ముడు ఈ మాటలు చెప్పగానే ద్రోణుడు చెప్పాడు, కర్ణుడు మనం భయపడవలసిన అవసరం లేదు, ఈ మాటల్ని మనం లెక్క చేయవలసిన పనే లేదు, దీంతో మనకేమీ సంబంధం లేదు, నేనుండగా నీకు భయం లేదయ్యా అని మళ్ళీ ఇన్ని జరిగాక కూడా కర్ణుడు మళ్ళీ మాట్లాడాడు. ధృతరాష్ట్రుడికి ఏమీ అర్థం కావటల్లా, చాలా గందరగోళంగా ఉంది వ్యవహారం అంతా చూస్తే. దుర్యోధనుడు కర్ణుడేమో మనకేం పర్వాలేదు అంటున్నారు, సంజయుడేమో ఇంత వివరంగా చెప్తున్నాడు యుద్ధం తప్పని పరిస్థితి, యుద్ధం చేస్తే మిగలవని భీష్ముడు ద్రోణుడు పెద్దవాళ్ళు అంటున్నారు. ఎన్నో యుద్ధాల్లో అనుభవం సంపాదించిన భీష్మ ద్రోణులకు పాండవులు ఎంతటి వాళ్ళో కౌరవులు ఎంతటి వాళ్ళో తెలుసు. పైగా సంజయుడు చెప్పిన మాటలు కూడా యథార్థమే. ఇదివరకు జరిగిన యుద్ధాల్లో జరిగింది చూస్తే పాండవులే గెలుస్తారో తెలుస్తోంది, తన బిడ్డలు మిగులుతారో మిగలరో భయం వేసింది. అయినా ఇంత భయం వేసిన అయితే రాజ్యం ఇచ్చేద్దాం అనాలనిపించలా ధృతరాష్ట్రుడికి, అది గొప్పతనం. ఇంకొక్కసారి బాగా ఆలోచించి యుద్ధం జరిగితే మనం గెలుస్తామా వాళ్ళు గెలుస్తామా ఒక్కసారి ఆలోచించుకుని ఆ తర్వాత రంగంలోకి దిగడం మంచిది అనుకున్నాడు. ఎన్నికలు వస్తే ఏ వార్డులో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో లెక్కలు వేసుకుని అనుకూలంగా ఉంటే వెంటనే ఎన్నికలు జరిపించేద్దాం, ఏమైనా అనుమానంగా ఉంటే ఏదో ఒక వంక పెట్టి ఎన్నికలు వాయిదా వేద్దామని ఆలోచించే క్షుద్ర రాజకీయ నాయకుడు ధృతరాష్ట్రుడి కన్నా చాలా రెట్లు మంచివాడు. ధర్మాధర్మాలు ఆలోచించవలసిన సందర్భంలో బలాబలాలు ఆలోచించే స్థితిలో ఉన్నాడు. సంజయ, ఉభయపక్షాల బలాబలాలు కాస్త వివరించు అన్నాడు. ఇప్పుడు మాట్లాడినంత ఉభయపక్షాల బలాబలాలు కాదండి, కొత్తగా ఏం వివరించాలి? సంజయుడు అన్నాడు, నీకు చెప్పనయ్యా, ఇంతవరకు చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు బలాబలాలు అడుగుతున్నావు, ఇప్పుడు నేను చెప్పింది విని తట్టుకోలేక నేను చెప్పింది పాటించడం ఇష్టం లేక కదా అడుగుతున్నావు. నీ ఉపేక్ష నీ వంశాన్ని సర్వనాశనం చేస్తుందన్న సంగతి నీకు తెలుసు. అయినా సరే నీకున్న పుత్ర వ్యామోహం కారణంగా, రాజ్య లోభం కారణంగా ధర్మాన్ని పాటించడానికి ఇష్టపడక ఇంకేమైనా అవకాశం ఉందేమో, ఇంకేమైనా అవకాశం ఉందేమో అని అడుగుతున్నావు. ఇప్పుడు మళ్ళీ వివరంగా నేను చెప్పిన తర్వాత నీలో అసూయ విజృంభిస్తుంది. అందుకని నేను చెప్పను ఒంటరిగా, నీ భార్య గాంధారీదేవి నీ పక్కన ఉంటేనే చెప్తాను, ఆవిడ పిలిపించన్నాడు. దానికి ఉంది, అంతఃపురంలో ఉంది, ఒక కబురు పెడితే వస్తుంది, కబురు పెట్టానయా మరుక్షణం వస్తుంది, ఆవిడ రాగానే ప్రారంభించు అన్నాడు. అలా చెప్తానేమిటి, నీ భార్య గాంధారీదేవి పక్కన ఉన్నంత మాత్రాన చెప్పను, నీకు జన్మనిచ్చిన మహానుభావుడైన వ్యాసుల వారి సమక్షంలో మాత్రమే చెప్తాను అన్నాడు. ధృతరాష్ట్రుడు అన్నాడు, గాంధారికి నేను కబురు పెట్టాను, వ్యాసుడిని నువ్వే పిలువు అన్నాడు. ఎక్కడికి వెళ్ళి పిలవాలి, వ్యాసుడు ఎక్కడున్నాడు? సంజయుడు ఒక్కసారి మనస్సులో స్మరించాడు వ్యాసుణ్ణి, వ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు. ఆశ్చర్యకరమైన విషయం, సామాన్యుడైన విదురుడు మనస్సులో స్మరిస్తే సనత్ సుజాత మహర్షి ప్రత్యక్షమయ్యాడు, సామాన్యుడైన సంజయుడు మనస్సులో స్మరిస్తే వ్యాస మహర్షి సాక్షాత్కరించాడు అంటే వాళ్ళు సామాన్యులు కాదు. ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యం కులాన్ని బట్టి కానీ పదవిని బట్టి కానీ ఉండదు. వాళ్ళిద్దరి పదవులు చిన్నవి, వాళ్ళిద్దరూ ఆనాటి లెక్కల ప్రకారం బ్రాహ్మణులో క్షత్రియులో కాదు. అయినా సరే వాళ్ళు స్మరిస్తే మహర్షులు సాక్షాత్కరించారంటే మహర్షులు తపశ్శక్తి సంపన్నులైన మహర్షులు ఎవరి వెంట ఉంటున్నారు, ధర్మం ఎక్కడున్నదో అక్కడ ఉంటున్నారు. వాడు ఏ కులం వాడని కానీ, ఏ వృత్తి చేస్తున్నాడని కానీ, వాడి హోదా ఏమిటని కానీ, వాడి అధికారం ఏమిటని కానీ, వాడి సంపద ఏమిటని కానీ మహర్షులు చూడరు. మహర్షుల చేత నిరంతరం కీర్తింపబడే పరమాత్మ అసలే చూడడు. పరమాత్మ కులగోత్రాలు ముఖ్యం కాదు, ధర్మమే ముఖ్యం, మహర్షులు కూడా అంతే. అందుకని వ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు. సనత్ సుజాతుడు ప్రత్యక్షమై విదురుణ్ణి, ఏమయ్యా ఎందుకు తలుచుకున్నావు నన్ను, ఏం కావాలి అని అడిగాడు. వ్యాసుడు అలా అడగలేదు. వ్యాసుడు ప్రత్యక్షమై సంజయుణ్ణి, సంజయ నీకు అన్ని విషయాలు తెలుసు కదా, ఆ ధృతరాష్ట్రుడు అడిగింది వివరించు అన్నాడు. అంటే వ్యాసుడు ఇప్పుడు వచ్చాడో ఇదివరకు నుంచి అక్కడే ఉన్నాడా, నీకు అన్ని విషయాలు తెలుసు కదా అంటే ఇక్కడ సంగతి అంతా చూస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. అక్కడే ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతున్నాడు. వ్యాసుడు ఇప్పుడు వచ్చాడు, అక్కడ లేడే ఇంతవరకు, అక్కడ ఉన్నవాడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతున్నాడు ఈయన. అంటే వ్యాసుడు తన మానసిక నేత్రంతో, మనోనేత్రంతో, అంతర్దృష్టితో ఈ సన్నివేశాలను చూస్తూ అక్కడే ఉన్నాడు. ఒక రూపాన్ని ధరించి ఇప్పుడు కనబడ్డాడు తప్ప అని తెలుస్తుంది మనకి. అప్పుడు సంజయుడు వ్యాసుల వారి అనుమతితో ప్రారంభించాడు. మహాభారత కథలో మనకు ప్రత్యక్షంగా కనిపించనిది, లోతుగా పరిశీలన చేస్తే మనకు అర్థమయ్యేది ఆధ్యాత్మిక సాధనలో సంజయుడు వ్యాసునికి శిష్యుడు. గురు కటాక్షం పొందిన వాడికి అపారమైన విజ్ఞానము బోధపడుతుందని, గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకున్నవాడికి ఆధ్యాత్మిక జ్ఞానం పరిపూర్ణంగా లభిస్తుందని, దానికి కులమతాలు కానీ హోదాలు కానీ అడ్డురావని సంజయుడి జీవితం నిరూపించింది. వెంటనే సంజయుడు అన్నాడు, ఏమయ్యా వ్యాసుల వారి అనుమతి అయింది కాబట్టి మహారాజా నువ్వు కోరిన విధంగా బలాబలాలు వివరిస్తాను. బహుశా నీ అభిప్రాయం మనకు 11 అక్షౌహిణుల సేన ఉంది, పాండవులకు 7 అక్షౌహిణులే, మన వాళ్ళు 100 మంది, పాండవులు 5గురే. మామూలు లెక్కల ప్రకారం 100 మందికి 5గురికి యుద్ధం జరిగితే 100 మంది గెలవాలి, అదే కదా నీ ఆలోచన. పైగా మనకి భీమసే దుర్యోధనుడు ఉన్నాడు, దుశ్శాసనుడు ఉన్నాడు, అక్కడ భీముడు ఒకడే కదా, మనకి కర్ణుడు ఉన్నాడు, అక్కడ అర్జునుడే కదా, ఇలా అనుకుంటున్నావు నువ్వు. అసలు బలాబలాలు లెక్కించుకోవాల్సింది ఇక్కడి నుంచి కాదయ్యా, ఈ లెక్క ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో నేను చెప్తా చూడు. ఆ సేనకు ఈ సేనకు వాసి అడిగేది నన్ను, ఆ సేనకు ఈ సేనకు వాసి అడిగదీవు నన్ను, వసుదేవసుతుండు ఆ సేనగలండు. కృష్ణుడు పాండవపక్షంలో ఉన్నాడయ్యా, తత్సముని ఈ సేనం చూపుమా నరేశ్వర నాకు. పాండవపక్షాన శ్రీకృష్ణుడు ఉన్నాడయ్యా, శ్రీకృష్ణుడితో సమానమైన వాణ్ణి కౌరవపక్షంలో ఎవరిని చూపిస్తావో చూపించు, తర్వాత మిగిలిన బలాబలాలు నేను చెప్తాను అన్నాడు. ఎవరిని చూపిస్తాడండి? ధృతరాష్ట్రుడికి ఒక్కసారి బుర్ర గిర్రున తిరిగింది, హైపర్ టెన్షన్ బ్లడ్ ప్రెషర్ వచ్చింది, 105 టెంపరేచర్ వచ్చింది, ఏవేవి రాకూడదో అవన్నీ వచ్చాయి, చాలా భయపడ్డాడు. తిరిగిన బుర్రకు గతమంతా జ్ఞాపకానికి వచ్చింది. కృష్ణుడేమిటి, పాండవపక్షాన ఉండడం ఏమిటి, పాండవపక్షాన శ్రీకృష్ణుడు ఉంటే పాండవపక్షాన ఉన్న కృష్ణుడితో సమానమైన వాణ్ణి కౌరవపక్షంలో ఎవరిని చూపించగలం మనం? పుట్టి పుట్టగానే చెరసాల తలుపులు తెరుచుకున్నాయా? కావలి వాళ్లకు అప్పటిదాకా మెలకువతో ఉన్న కావలి వాళ్లకు కావాలని నిద్రమత్తు వచ్చిందా? పరమాత్మ తలపులు తమకు తెలిసాయా అన్నట్లుగా చెరసాల తలుపులు తమంతట తాము తెరుచుకున్నాయా? సంకెళ్ళు విడివడిపోయాయా? యమునా నది తప్పుకుని దారి ఇచ్చిందా? అక్కడ రోడ్డు బ్రిడ్జి ఏర్పడిందా? రాముడు పెరిగి పెద్దవాడై ప్రాజ్ఞుడై వానర సేనల యొక్క సహకారం తీసుకుని 5 రోజులు ప్రయత్నం చేసి కష్టపడి వారధి కట్టాడు. కానీ కృష్ణుడు పుట్టినప్పుడు ప్రయత్నం లేదు, వారధి లేదు, రాళ్లు వేయడం లేదు, ఏమీ లేదు. యమునా నది తనంతట తానుగా తప్పుకుని దారి ఇచ్చిందే. ఇక్కడ పుట్టిన కృష్ణుడు రెప్పపాటు కాలంలో అక్కడ తేలాడే. ఏ కంసుడు ఆపగలిగాడు? ఏ పరాక్రమం కృష్ణుడిని నిరోధించగలిగింది? ఏ రాజ్య వైభవం కృష్ణుడిని అదుపు చేయగలిగింది? కృష్ణుడు సామాన్య మానవుడని అనుకోవడానికి ఏమాత్రమైన అవకాశం ఉందా? లేడీ జేమ్స్ బాండ్ 007 పోతనతో ప్రారంభించి కంసుడు చాలామంది గూఢచారులను పంపించాడు. వెళ్ళిన గూఢచారికి ఎవరికి కూడా మళ్ళీ రిటర్న్ టికెట్ లేదు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి కంసుడి దగ్గరికి వచ్చి సమాచారం చెప్పిన వాడు లేడు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అట్టించడు పైలోకానికి వెళ్ళిపోయారు అంతే. యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమమ్మమా భగవద్గీతలో చెప్పాడు. ఎక్కడికి వెళితే మళ్ళీ వెనక్కి తిరిగి రాకుండా ఉంటాడో అది నా చోటు అన్నాడు. అందువల్ల పరమాత్మ దగ్గరికి వెళ్ళిన వీళ్ళెవ్వరూ కూడా పోతనతో ప్రారంభించి బకాసురుడు, ధేనుకాసురుడు, తృణావర్తుడు, శకటాసురుడు, గర్ధభాసురుడు, రకరకాల రూపాల్లో వచ్చారు రాక్షసులు. వీళ్ళలో ఎవ్వడు వెనక్కి తిరిగి పోలేదు. చివరికి కంస సంహారం జరగనే జరిగింది. 7 సంవత్సరాల వయస్సులో ఈవేళ కాన్వెంట్ స్కూలు పిల్లవాడు పుస్తకాల బ్యాగ్ మోయడానికి విలవెల్లాడిపోయే వయస్సులో సాయంకాలం 4 గంటలకో 5 గంటలకో రిక్షాల్లో దిగుతున్న కాన్వెంట్ స్కూలు పిల్లల్ని చూస్తే బోళ్ళంతా జాలేస్తుంది. ప్రపంచం మరువంతా వాడే మోస్తున్నాడేమో అని అనిపిస్తుంది. అది కూడా అవసరమే. ఎందుకంటే ఈ చదువుల వల్ల ఎలాగో భవిష్యత్తులో ఉద్యోగాలు రావుగా మూటలు మోయటం ప్రాక్టీస్ అవుతుంది చిన్నప్పటి నుంచి. అందుకని ఇంత బస్తాలు పుస్తకాలు, ఇన్ని పుస్తకాలు ఇప్పుడు నిజంగా చదువుతాడో లేదో తెలియదు. అన్ని పుస్తకాలు కొనవలసిందే. యూనిఫారం వాళ్ళ కాన్వెంట్లోనే కొనాలి. ఇది వీడికి విద్య రావడానికో వాడికి ఇంకోటి రావడానికో తెలియదు. ఇవాళ చదువు అలా అయిపోయింది, తలకుమించిన బరువు అయిపోయింది చదువు. పుస్తకాల బ్యాగ్ మోయలేక విద్యార్థికి, ఫీజులు కట్టలేక తండ్రికి కూడా ఇవాళ విద్య తలకుమించిన బరువు అయిపోయింది. అలా పుస్తకాల సంచి మొయ్యడానికి ఆపసోపాలు పడే 7 సంవత్సరాల వయస్సులో గోవర్ధన పర్వతాన్ని అవలీలగా లేవనెత్తాడు అంటే అతడు బాలుడా, సామాన్య మానవుడా? అలాంటి కృష్ణుడు పాండవపక్షాన ఉన్నాడని తెలిస్తే ఆ కృష్ణుడితో సమానమైన వాణ్ణి కౌరవపక్షంలో ఎవరిని తీసుకొచ్చి చూపించగలడు ధృతరాష్ట్రుడు? ఒక్కసారి కళ్ళు తిరిగిపోయాయి ధృతరాష్ట్రుడికి. ఏం అర్థం కాలేదు. చాలా కంగారు పడ్డాడు. ఏమిటయ్యా సంజయ, ఏం చెప్తున్నావు నువ్వు అన్నాడు. అధిక దుష్కరంబులైన కార్యంబులు క్రీడవోలచేయు కేశవుండు. ఎంత కష్టమని మనం అనుకున్న పని కూడా అవలీలగా చేస్తాడయ్యా కృష్ణుడు. ఇప్పటిదాకా అలాగే చేశాడు. కాబట్టి ఈ యుద్ధం, రాబోయే సంగ్రామం కృష్ణుడికి ఏదో పెద్ద విషయం కాదు. ఆయన ఒక్కసారి మనస్సులో భావిస్తే చాలు, ఎవరు ఎవరి మీద బాణం వేయవలసిన పని లేకుండా కౌరవులందరూ ప్రాణాలు కోల్పోతారు. అధిక దుష్కరంబులైన కార్యంబులు క్రీడవోలే చేయు కేశవుండు. పలుమరూప అండుతను జుల కొలదివి తర్కించెదవు నిగూఢం విధి ఏ తెలియంబలికెదా వారికి బలమును సత్వంబు హరియే పార్థివ ముఖ్య. మహారాజా, మాటిమాటికి పాండవుల బలమేమిటి, పాండవుల బలమేమిటి నిన్నుసార్లు అడగక్కర్లేదయ్యా, నీ చెప్తున్నాను విను. వాళ్ళ బలం అంతా కృష్ణుడేనయ్యా. అలాంటి శ్రీకృష్ణుడు పాండవ పక్షాన ఉండగా కౌరవులు ఎంతటి పరాక్రమవంతులైనా పాండవులతో కోరి యుద్ధం తెచ్చుకుంటే ప్రాణాల మీదికి తెచ్చుకున్నట్టే సుమా. ఇది పెద్దవాడుగా నువ్వు ఆలోచించి నీ బిడ్డల్ని సరిచేయవలసిన అవసరం ఉంది. పృథివీం చ అంతరిక్షం చ దివం చ పురుషోత్తమ విచేష్టయతి భూతాత్మా క్రీడన్ ఇవ జనార్దన. క్రీడన్ ఇవ ఆటవలే. చాలా కష్టమైన పనులు కూడా ఆటవలే చేస్తాడు. భూమిని, అంతరిక్షాన్ని, సమస్త ప్రపంచాన్ని తన అధీనంలోకి తెచ్చుకోవడం ఆటలాంటి పని పరమాత్మకి. అలాంటి కృష్ణుడు పాండవ పక్షాన ఉన్నాడయ్యా. ఆ కృష్ణుడు ఎక్కడుంటాడో తెలుసా? యత సత్యం యతో ధర్మ యతో హ్రీహి ఆర్జవం యత తతో భవతి గోవింద. యత కృష్ణ తతో జయ. యతో యత సత్యం, ఎక్కడ సత్యం ఉంటుందో, యతో ధర్మ, ధర్మం ఎక్కడుంటుందో, యతో హ్రీహి, హ్రీహి అంటే సిగ్గుపడడం, అంటే చెడు పనులు చేయడానికి మనస్సు వెనక్కి రావడం నిన్న చెప్పుకున్నాం. హ్రీహి అకార్య నివర్తనం, కూడని పనులు చేయడానికి వెనుకంజ వేసే మనస్తత్వం కలిగి ఉండడం, అది ఎక్కడుంటుందో ఆర్జవం. ఆర్జవము అంటే నిజాయితీ, రుజుమార్గ ప్రవర్తన. ఎక్కడ చెప్పిన మాటకి చేసే పనులకు మనస్సులోని ఆలోచనకు తేడా లేకుండా ఉంటుందో ఆ చోట కృష్ణుడు ఉంటాడయ్యా. కృష్ణుడు ఉన్న చోట జయముంటుంది సుమా. ఈ గుణాలన్నీ పాండవులకు ఉన్నాయి, కృష్ణుడు అక్కడ ఉన్నాడు కాబట్టి విజయం పాండవులకే కలుగుతుందని అర్థం కావటం లేదా? ఎక్కడ నడచును సత్యంబు, ఎక్కడ ధర్మంబు పరగు, ఎక్కడ కలుగున్ చక్కటి. చక్కటి అంటే నిజాయితీ. నిలుచున్ కృష్ణుండక్కడ అతడున్న కడన అగుజయము అధిపా. తలపునన వాసుదేవుడు కలిగింపను నిలుప నడపగానో పుజగంబుల. ఆలోచన సంకల్ప మాత్రం చేతనే ఈ ప్రపంచాలు సృష్టించగలడు, వాటిని భరించగలడు, ప్రపంచాలను సంహారము చేయగలడు అంతటి వాడయ్యా కృష్ణుడంటే క్రీడార్థము పలుపో కలపుచ్చుచుండు పౌరవనాథ. చాలా తేలికగా ఆటవలే ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టి స్థితి సంహారాలు సాగించగలిగిన త్రిమూర్తి స్వరూపుడయ్యా కృష్ణుడంటే. అందువల్ల అలాంటి కృష్ణుడు ఉన్నాడని మరచిపోవద్దు సుమా. అధర్మ నిరతాన్ మూఢాన్ దగ్ధుమిచ్చతి కేశవ. అధర్మాలు చేసేవాళ్ళని, పరమ దుర్మార్గపు ఆలోచనలు చేసేవాళ్ళని రాజ్య వ్యామోహము, పుత్ర వ్యామోహము, సంపద మీద వ్యామోహంతో నిరంతరం వ్యామోహంలో కొట్టుకుపోతున్న వాళ్ళని దగ్ధుమిచ్చతి, భస్మీపటలం చేయాలని కోరుకుంటాడయ్యా కృష్ణుడు ఎప్పుడూ కూడా. కాబట్టి అలాంటి దుష్టపు ఆలోచనలు పక్కన పెట్టి మంచి ఆలోచనలు చేసి మీరు ధర్మాన్ని పాటించండి, లేకపోతే నువ్వు నీ బిడ్డలు మిగలరు సుమా. ఎందుకో తెలుసా? కాలచక్రం జగచ్చక్రం యుగచక్రం చెక్కేశవ. ఈ కాలము పరమాత్మే, ఈ సమస్త ప్రపంచము పరమాత్మ స్వరూపమే, ఈ యుగమంతా కూడా అతడి అధీనంలోనే ఉన్నదయ్యా. కాబట్టి అతడిని కాదని ఎవడు ఏమీ చేయలేడయ్యా. అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా విని పాండవుల రాజ్యభాగం పాండవులకు ఇవ్వడం చాలా మంచిది. ఏకతో జగత కృష్ణం ఏకతో వా జనార్దన సారతో జగత కృష్ణం అతిరిక్తో జనార్దన. చాలా అద్భుతమైన మాట చెప్పాడు. ఈ ప్రపంచం మొత్తాన్ని, అన్ని లోకాలు, చతుర్దశ భవనాలు తీసుకెళ్లి త్రాసులో ఓ పక్కన పెట్టండి, కృష్ణుడిని ఒక్కడనే ఓ పక్కన పెట్టండి. ఒక తల సమస్త జగములు, తిక్కన గారు చాలా అద్భుతమైన అనువాదం చేశారు ఈ శ్లోకానికి. ఒక తల సమస్త జగములు ఒకట జనార్దనుడు నిలిచి ఒక తల అయినన్ సకలము అసారము. పైకెళ్ళిపోతుంది. అతడు ఒకరుడ సారంబు చాలా ఉత్కృష్టమగున్. కృష్ణుడంటే ఏమనుకున్నావయ్యా? కృష్ణుడంటే ఎవరో తెలుసా? కృష్ణుడంటే సామాన్య మానవుడని భ్రాంతి పడుతున్నావు నువ్వు. నిజంగానే కృష్ణుడు అంతటి వాడే. రాముడికి కృష్ణుడికి ఉన్న తేడాది, ఇద్దరూ విష్ణుమూర్తి అవతారాలే అయినా రాముడు మామూలు మానవుడి వలనే ప్రవర్తించాడు, కృష్ణుడు ఎప్పుడు మానవుళ్లాగా ప్రవర్తించలేదు. రాముడు వారధి కట్టినప్పుడు దేవతలంతా వచ్చి సముద్రం ఏమిటయ్యా, సముద్రానికి వారధి కట్టడం ఏమిటయ్యా, చిన్న చిన్న పిల్ల కాలువలకి వంతెన కట్టలేకపోతున్నాం మేము, మంత్రిగారు రిబ్బన్తో ఇలా కత్తిరించలేదు వంతెన ఢామ్మని పడిపోతుంది, రిబ్బన్ కత్తిరించారా వంతెన కత్తిరించారా తెలియటం లేదు, అలాంటిది సముద్రానికి ఎలా కట్టేవయ్యా, వారధి నువ్వు సామాన్యుడు కాదు సాక్షాత్ విష్ణు స్వరూపుడివే అన్నారు. రాముడు మీరు అంటున్నది ఏమిటో నాకు అర్థం కావటం లేదండి అన్నాడు. అదేమిటయ్యా నువ్వు సాక్షాత్ విష్ణువయ్యా? ఏమనండి అదేం నాకు తెలియదు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. ఆత్మానం, నన్ను గురించి నేను మానుషం మన్యే మానవుండనే అనుకుంటాను, మీరు చెప్పేది నాకు తెలియదు, అది మీ అభిప్రాయం కావచ్చు, కానీ నా గురించి నా అభిప్రాయం ముఖ్యం కదా, నా గురించి నాకంటే మీకు బాగా తెలుసా, మీరు నన్ను దేవుడంటే అనుకోవచ్చు, కానీ నాకేమనిపిస్తుందంటే నాకు తెలిసింది ఏమిటంటే నేను మామూలు మానవుణ్ణి మాత్రమే, నా పేరు రాముడు, మా నాన్న పేరు దశరథుడు, ఐఎమ్ శ్రీరామ సన్ ఆఫ్ దశరథ, దట్స్ ఆల్. దేవుడు గీవుడు అంతా నాకేం తెలియదండి అన్నాడు. కానీ కృష్ణుడు ఏమన్నాడంటే అవజానంతి మా మూఢాహ మానుషీం తనుమాశ్రితం. మూఢులైన వాళ్ళు, వ్యామోహ సముద్రంలో పడి కొట్టుకుపోయేవాళ్ళు, పతనావస్థకు సిద్ధంగా ఉన్నవాళ్ళు, తెలియక నన్ను మామూలు మానవుడని అనుకుంటారు, వాళ్ళ సంగతి ఓ చూపు చూస్తాను వాళ్ళని అన్నాడు. నువ్వు దేవుడివి మొర్రో అంటే కాదు, నేను మామూలు మానవుణ్ణి అంటాడు రాముడు. నన్ను మానవుడు అనుకున్నాడో వాడి సంగతి ఏమిటో తెలుస్తాను, మానవుడు నేనెవరో చూపిస్తా, నా మజాక ఏమిటో చూపిస్తా అన్నవాడు కృష్ణుడు. ఎందుకని తేడా అంటే, రాముడి కాలానికి అలా ఉంటే సరిపోతుంది, కృష్ణుడి కాలానికి ఇలా ఉండకపోతే కుదరదు. అరవింద్ ఘోష్ చెప్పాడు, రామాయణ కాలం త్రేతాయుగం, దట్ ఈస్ ది ఏజ్ ఆఫ్ ఎమోషన్, భక్తికి ప్రాధాన్యం ఉన్న కాలం. కృష్ణుడి కాలం, దట్స్ ద ఏజ్ ఆఫ్ ఇంటలెక్ట్, తెలివితేటలు పెరిగిపోయాయి. ఇప్పటికి రకరకాల తెలివితేటలు, యుగం మారిపోయింది కదా. మరి ద్వాపరయుగానికి ఆ లక్ష్యం ఉంటే కలియుగానికి ఎలా ఉందండి? అందుకని పెద్దలందరూ కూడా దేవతా స్వరూపులందరూ ఇన్ని మహిమలు, ఇన్ని లీలలు, ఇన్ని చమత్కారాలు చేసి ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఇవి ఉంటే కానీ నమ్మటం లేదు జనం. ఏమంటే ఆ గురువుగారు చాలా గొప్పవాడు, మహానుభావుడు అండి, గొప్ప తపశక్తి అంతా మాకు తెలియదండి, ఏమైనా మహిమలు చేస్తాడా చెప్పండి. మహిమలు చేస్తే క్యూ, పెద్ద క్యూ అనమాట, మహిమలు కావాలి మనకి. ఏమైనా ఇలా గుప్పిట్ల నుంచి ఏమైనా సృష్టిస్తాడా? సృష్టిస్తే గొప్ప గురువు. ఆయన ధర్మం చెప్పాడా, తపస్సు చెప్పాడా, సత్ప్రవర్తన చెప్పాడా, అది అక్కర్లేదు. మహిమలు కావాలి మనకి, లీలలు, విన్యాసాలు, విలాసాలు కావాలి. ఈ నైజం కనిపెట్టాడు కృష్ణుడు. ఓహో, కొన్ని గారడీలు చేస్తే లొంగుతారనమాట పిచ్చి మానవులు, వీళ్ళ కోసం కాస్త గారడీ చేస్తే పోలేదా అని గారడీ చేశాడు. మొత్తం తన జీవితం అంతా గారడీగానే చూపించాడు. జీవితం గారడీ కాకపోతే పుట్టి పుట్టగానే యమునాది తప్పుకుంటుందా? పుట్టి పుట్టగానే చెరసాల తలుపులు తెరుచుకుంటాయా? ఇది పుట్టినప్పుడు చూపించిన గారడీ. అక్కడి నుంచి చేసినవన్నీ గారడీలే. ఎన్ని లీలలు, ఎన్ని లీలలు అండి, ఎన్ని అద్భుతాలు చేశాడు పరమాత్మ. కారు చిచ్చి వస్తే దాన్ని మింగేశాడా? పోతన చనుబాలలోని చేదు విషాన్ని తాగేసి పోతన ప్రాణాలు తాగేశాడా? ఎవడు చేయగలడా పని? మట్టి తిని నోరు తెరిచి సమస్త ప్రపంచాన్ని చూపించాడా? పుట్టడం ఒక లీల, పుట్టిన తర్వాత జీవితం అంతా లీల, చిట్ట చివరికి అతడు అవతారాన్ని చాలించడం కూడా లీలే. ఇలా పడుకున్నట్ట బొటనవేలు ఇలా కనపడుతుందిట, దూరం నుంచి ఎవడో బాణం వేశాట, ఆ బాణం కాలి బొటనవేలు గుచ్చుకుందిట, ప్రాణం పోయిందిట. ప్రపంచంలో ఎవరికైనా బొటనవేలుకి దెబ్బ తగిలితే ప్రాణం పోతుందా? మహా అయితే వేలు తీసేస్తారు, బాగా ఇన్ఫెక్షన్ వస్తే కాలు తీసేస్తారు, ప్రాణం పోతుందండి. గుండెకి తగిలితే పోతుంది, మెదడుకు తగిలితే పోతుంది ప్రాణం. అంతేగాని కాలి బొటనవేలికి బాణం తగలడం ఏమిటి, ప్రాణం పోవడం ఏంటండి? కృష్ణుడు అవతార నిర్యాణం, నేను వెళ్ళిపోవాలనుకున్నాను, వెళ్ళిపోవడానికి వంక ఏర్పాటు చేసి, ఇది కూడా లేలే. అంటే పుట్టినప్పటి నుంచి చివరి వరకు తన జీవితంలోని ప్రతి సన్నివేశము లీలామయమైనవిగా చేసిన లీలానాటక సూత్రధారి పరమాత్మ అయితే ఆయన్ని సామాన్య మానవుడు అనుకోవడం ఎంత వెర్రితనం. ఏ ధర్మాన్ని స్థాపించడానికి మానవ ఆకారాన్ని ధరించి మానవ అతీతమైన దివ్య లీలలు ప్రదర్శిస్తూ దిగివచ్చాడో పరమాత్మ, ఆ పరమాత్మ ప్రబోధించే ధర్మాన్ని పాటించాలని తెలియక అతడు మామూలు మానవుడు అనుకుని బలాబలాలు ఆలోచించడం ఉందే, ఇది చాలా మూర్ఖత్వం మహారాజా. అందుకని జాగ్రత్తగా ఆలోచించుకోవలసిన అవసరం ఉందయ్యా. అన్నీ విన్నాడు ధృతరాష్ట్రుడు. విన్న తర్వాత, సంజయ నువ్వు చెప్పింది నిజమే, బాగుంది, కాబట్టి ఇప్పుడు ఇంకా ఇతరమైన ఆలోచనలన్నీ మానేసి కృష్ణుడు ఏం చెప్తే చేస్తానయ్యా, పాండవుల రాజ్యం పాండవులకు ఇచ్చేస్తాను, ఇక దుర్యోధనుడు ఏం చెప్పినా నేను వినను అనాలి అంటే వాడు ధృతరాష్ట్రుడు కాదు. ధృతరాష్ట్రుడు ఏమన్నాడంటే, సంజయ నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, నువ్వేదో మా కులంలో చిన్న ఉద్యోగివి, పైగా సూత కులానికి చెందినవాడివి, క్షత్రియుడు ఏం కాదు. కృష్ణుడు మాకేమో దూరపు బంధువు కూడాను, కృష్ణుడు పుట్టినప్పటి నుంచి అన్ని విషయాలు నాకు తెలుసు, కానీ కృష్ణుడు ఇంతటి వాడని నువ్వు చెప్తే గానీ నాకు తెలియలేదు. ఈ కృష్ణుడి తత్వము, కృష్ణతత్వం, కృష్ణుడిలో దాగి ఉన్న ఈ దివ్యత్వం, కృష్ణుని యొక్క ఈ విరాట్ స్వరూపం, కృష్ణుని యొక్క ఈ దివ్య మహిమ నాకు స్ఫురించలేదు, నీకు ఎలా స్ఫురించిందో చెప్పు. ఈ ఆలోచన నాకు రాలేదేమయ్యా, నాకు తట్టలేదు, నీకు ఎలా తట్టింది, నాకు ఆశ్చర్యంగా ఉంది. కథం త్వం మాధవం వేత్త సర్వలోకమహేశ్వరం కథమేనం న వేదాహం తన్మమాచక్ష్వ సంజయ. విష్ణుని నేనెరుంగని విధంబును నీ కనియున్న తెరంగును చెప్పుము. అంటే సంజయుడు ఏమంటాడండి, కృష్ణుడు నీకెలా తెలుసు, నాకెలా, నాకెందుకు తెలియలేదో చెప్పబోయంటే, నీకెందుకు తెలియలేదు నువ్వు ఆలోచించుకోవాలి, నేనేం చెప్తాను, కానీ నాకెలా తెలుసో చెప్పగలుగుతాను. నాకెలా తెలుసో తెలిస్తే నీకు ఎలా తెలియదో కూడా తెలుస్తుంది. తెలియడాన్ని ఏమంటారంటే, ఏదైనా ఒక విషయం మనకు తెలియడాన్ని విద్య. విద్య మనకు రాకముందు రెండు రెళ్ళు నాలుగని తెలియదు, విద్య నేర్చుకుంటే తెలిసింది. రెండు రెళ్ళు నాలుగని తెలిసే ప్రాథమికమైన చిన్న లౌకికమైన విషయం దగ్గర నుంచి ఏది మనకు తెలియదో అది అవిద్య, ఏది మనకు తెలుసో అది విద్య. అయితే విద్య బాగా వచ్చిన తర్వాత, లౌకికమైన విద్యలు బాగా వచ్చిన తర్వాత, ఆధ్యాత్మికమైన విద్యలు కూడా లౌకిక విద్యలుగా భావించి నేర్చుకున్న తర్వాత ఇదంతా విద్య అనుకుంటే పొరపాటు. నేను వేదాలు అప్పచెప్పేయగలనండి, ఉపనిషత్తులు అండి, కంఠోపాఠం అండి, కావ్యాలు, సాహిత్యం, రామాయణం, భారతం, భాగవతం మొత్తం అంతా అప్పచెప్పేస్తానండి. ఆ చివరి నుంచి ఈ చివరికి నన్ను మించిన పండితుడు అంటే ఓకే, వెరీ గుడ్, చాలా గొప్పవాడివి. అయితే టేప్ రికార్డర్ కూడా పనిచేస్తుంది. టేప్ రికార్డర్కి నీకు తేడా లేదా? తేడా ఉంటే ఏమై ఉండాలి? ఈ అప్పచెబుతున్న దానిలో ఒక్కటైనా నీ జీవితంలో ఆచరించావా? టేప్ రికార్డర్ ఆచరించదు, అప్పగిస్తుంది. కానీ అప్పగిస్తే నువ్వు కూడా టేప్ రికార్డరే. అప్పగించడం కాదు, అనుభవించడం కావాలి, ఆచరించడం కావాలి. జీవితంలో అనుష్ఠించలేకపోతే ఎన్ని ధర్మాలు తెలిసినా, ఎన్ని గ్రంథాలు వల్లెవేయగలిగినా ఏమీ ప్రయోజనం లేదు. గ్రంథాలు వల్లెవేయడం విద్య కాదు. వల్లించిన పాఠాలు పరీక్షాపత్రాలకెక్కించి పట్టాలు పొందడం విద్య కాదు. పరుల దుర్గతి కని గుండె కరగడం విద్య, ధర్మం ప్రకారం బ్రతకడం విద్య అంటాడు మహాకవి. ఏ మానవుడు ధర్మం ప్రకారం బ్రతుకుతాడో అతడు విద్య కలిగినవాడు, అది లేనివాడు విద్యావిహీనుడే. విద్యాహీన తమోధ్వస్తో నాభిజానాతి కేశవం. మహారాజా, విద్యావిహీనుడైన వాడు దైవాన్ని చూడలేడయ్యా, నాకు విద్య ఉంది, విద్య వల్ల చూడగలిగాను. విద్యాహీనుడైన వాడు చూడలేడు అని సంజయుడు చెప్పాడు అని వ్యాసులవారు రాశారు. తిక్కన గారు దీన్ని కొంచెం మార్చారు. ధృతరాష్ట్రుడు విద్యాహీనుడు కాదుగా. ధృతరాష్ట్రుడు చిన్నప్పుడు వేదాలు చదువుకున్నాడు, ఉపనిషత్తులు చదువుకున్నాడు, యజ్ఞాలు చేశాడు, చాలా శాస్త్రాలు చదువుకున్నాడు. విద్యాహీనుడు అంటే ఎలా కుదురుతుంది? మంచి పండితుడు. అందుకని విద్యాహీనుడు దైవాన్ని చూడలేడు, విద్యావంతుడు చూడగలడు అని వ్యాసులవారు రాసిన దానికి కాస్త మారుద్దాం అని. విద్య ఉన్నవాడు దైవాన్ని చూడగలడు, అవిద్య ఉన్నవాడు దైవాన్ని చూడలేడు. విద్య లేనివాడు కాదు, అవిద్య ఉన్నవాడు. విద్య లేకపోవడం వేరు, అవిద్య ఉండడం వేరు. అవిద్య అంటే అజ్ఞానం. విద్య లేకపోతే వచ్చే నష్టమేం లేదు, సంతకం పెట్టడం చేత కాదు, ఏం అభ్యంతరం లేదు, వేలుముద్ర వేయచ్చు. అన్ని గ్రంథాలు చదివాడు, బుద్ధి సక్రమంగా లేదు, ఉపయోగం లేదు. మా నాయనమ్మ గారికి సంతకం పెట్టడం రాదు. ఆవిడ సీతామహాలక్ష్మమ్మ అని సంతకం పెట్టాలంటే 10 పాళీలు విరిగిపోవాలి పాపం, వేలుముద్రే. కానీ భగవద్గీత 700 శ్లోకాలే ఆవిడికి నోటుకొచ్చు, పోతనగారి పద్యాలన్నీ ఆవిడ నోటుకొచ్చు. తెల్లవారుజామున 3 ఇంటికి లేచి మధ్యాహ్నం 3 ఇంటికి భోజనం చేస్తుంది ఆవిడ. తెల్లవారుజామున 3 ఇంటి నుంచి మధ్యాహ్నం 3 ఇంటి వరకు అన్ని పనులు చేస్తుంది. ఆవిడే ఒడ్లు తెంచేది, మైలు దూరం వెళ్ళి నీళ్లు తెచ్చేది, మడిగా తడి బట్టలతో మైలు దూరం తచ్చేంత మడి మా తాతగారికి. మరి ఆవిడ విద్యాహీనురాలు. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, జనాభా లెక్కల ప్రకారం సీతామహాలక్ష్మ గారు నిరక్షరాస్యులు, మనమంతా అక్షరాస్యులం. ఆవిడ నిరక్షరాస్యురాలు పాపం, మేమంతా అక్షరాస్యులం. ఆమెకున్న అక్షర పరిజ్ఞానం అసాధారణమైన పరిజ్ఞానం. విద్య అంటే డిగ్రీలు కాదు, సర్టిఫికెట్ కాదు. విద్య అంటే ఆమె ఆలోచన విధానం, ఆమె ప్రవర్తన కూడా చాలా గొప్పగా ఉండేది. ఏ మానవుడు సత్ప్రవర్తన కలిగి ఉంటాడో, సకల విద్యల సారము ఏ మానవుడి ప్రవర్తనలో కనిపిస్తుందో అది విద్య తప్ప, విద్య అంటే కేవలం పుస్తకాలు చదువుకున్నంత మాత్రాన విద్య, డిగ్రీలు సంపాదించినంత మాత్రాన విద్య కాదయ్యా. అది బ్రతుకు తెరువుకు సంబంధించేది, చదువు కొనడం అది. అంతేగాని విద్యావంతుడు కావడం కాదయ్యా, అవిద్య అంటారు దాన్ని. అందుకే సౌందర్యలహరిలో జగద్గురువులైన శంకరాచార్య స్వామి అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిజరి దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరహస్య భవతి. దరిద్రాణాం అవిజ్ఞానాం అవిద్యావంతులైన వారికి అన్నాడు. అంతేగాని విద్యావిహీనులైన వారికి అనలేదు. విద్యావిహీనులైతే నష్టమేం లేదు, వాడు చదువుకోలేదు నష్టమేం లేదండి దానివల్ల. అవిద్య ఉంటే నష్టం ఉంది. అవిద్య అంటే ఎంత చదువుకున్నా, చదువుకున్నది నిత్య జీవితంలో అవసరమైన విషయంలో, ధర్మ ప్రవర్తన చేసే విషయంలో అక్కరకు రాకపోవడం, అంత చదువుకుని అధర్మాలే చేయడం, అంత చదువుకుని అబద్ధాలే ఆడడం, అంత చదువుకుని దుర్మార్గాలే చేయడం, ద్రోహం చేయడం, మోసం చేయడం, కుటిల బుద్ధి కలిగి ఉండడం, ఇది ఉంటే అవిద్య ఉన్నట్టు. అవిద్య తమోదూషితుండైన వాడు వాసుదేవుని రుంగజాలడు అన్నాడు సంజయుడు తెలుగులో. అవిద్య ఉన్నవాడు విష్ణుమూర్తిని గుర్తించలేడయ్యా, కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని తెలుసుకోలేడు సుమా. అవిద్య అంటే అజ్ఞానం, అజ్ఞానం అంటే చీకటి, అది నల్లగా ఉంటుంది. చీకటిలో ఏం కనిపించదు, కృష్ణుడు అసలు కనిపించడు. ఎందుకని, ఆయన కూడా నల్లగా ఉంటాడు కాబట్టి నలుపులో నలుపు కలిసిపోతుంది. నల్లగా ఉన్నది కనపడాలంటే ఏం చేయాలండి, బ్యాక్గ్రౌండ్ తెల్లగా ఉండాలి. నల్లగా ఉన్న కృష్ణుడు నీ హృదయంలో కనపడాలంటే నీ హృదయం తెల్లగా ఉండాలి, అంటే నిర్మలంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, సత్వగుణ సంభరితమై ఉండాలి. నిర్మలమైన హృదయంలో మాత్రమే పరమాత్మ దర్శనమిస్తాడు. కానీ హృదయం నిండా అనేక రకాల చెడు భావాలు పెట్టుకుని ఇతరుల్ని మోసగించాలని, ఇతరుల సంపద అపహరించాలని, ఇతరుల్ని బాధించాలని ఇన్ని ఆలోచనలుంటే యజ్ఞయాగాదులు చేసావు, ప్రయోజనం ఏమిటి మహారాజా? వేదాలు శాస్త్రాలు చదువుకున్నావు, ఉపయోగం ఉందా మహారాజా? ఒక మానవుడు ఏమి చేశాడు అనేది ప్రవర్తనకు సంబంధించిన విషయం. చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం, రామాయణంలో రామచంద్రమూర్తి అంటాడు. ఒక మానవుడు గొప్పవాడు అవునా కాదా చెప్పడానికి ఏమిటంటే ఒకే ఒక్కటి టెస్ట్ గీటురాయి. విద్య కాదు, సంపద కాదు, సౌందర్యం కాదు, అధికారము హోదాలు కాదు, చారిత్రమేవా ప్రవర్తన. సత్ప్రవర్తన ఉంటే వాడు గొప్పవాడు, అది లేకపోతే కొరగాని వాడే. ఎన్ని ఉన్నా ఏమీ లేనివాడే, ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నవాడే సత్ప్రవర్తన ఉంటే. చారిత్రమేవ వ్యాఖ్యాతి అన్నాడు రామచంద్రమూర్తి. సత్ప్రవర్తన ముఖ్యమయ్యా, ఆ సత్ప్రవర్తన లేకపోతే అతడు ఎన్ని గ్రంథాలు వెల్లవేసిన పండితుడే అయినా అవిద్యావంతుడే. విద్యాహీనుడు కాదు కానీ అవిద్యావంతుడు. విద్య ఉంది, అవిద్య కూడా ఉంది వాడికి. అంటే విద్య వల్ల ఏ ప్రయోజనం నెరవేరాలో ఆ ప్రయోజనం నెరవేరలేదు వాడికి. నువ్వు అలాంటి వాడివయ్యా. అందువల్ల చీకటిని నిండిన నీ హృదయంలో కృష్ణ పరమాత్మ దర్శనమిచ్చే అవకాశం లేదు. అజ్ఞానమనే చీకటితో నీ మనస్సు నిండిపోయింది మహారాజా. స్వార్థంతో, లోభంతో, పుత్ర వ్యామోహంతో, పాండవుల సంపదను అపహరించాలనే దుష్టపు ఆలోచనలతో నిండిపోయిన చీకటి అనే మనస్సు కలిగిన నీకు కృష్ణ పరమాత్మ సందర్శన భాగ్యానికి అవకాశం లేదయ్యా. అందుకని కృష్ణుని గురించి నీకు తెలియలేదు. అది లేదు కాబట్టి నాకు తెలిసింది మహారాజా. ఈ మాటలు అనేప్పటికీ ధృతరాష్ట్రుడికి కొంచెం భయమేసింది. అవును నిజమే కదా, సంజయుడికి తెలిసింది నాకు తెలియలేదు, కాబట్టి ఇందులో ఏదో ప్రమాదకరమైన అంశం మాత్రం ఉంది, మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి అని. ఒరే నాయన దుర్యోధన, మన ఆప్తుడు చాలా ఆప్తుడు సంజయుడు, మనకి మన మేలు కోరుకున్నవాడు, వాడు చెప్పినట్టు చేయరా, రేపో ఎల్లుండో కృష్ణుడు వస్తాట రాయబారిగా, వచ్చినప్పుడు కృష్ణుడి పాదాలు ఆశ్రయించి నువ్వేం చెప్తే అది చేస్తాను, పాండవులకు రాజ్యభాగం ఇస్తానన్రా, లేకపోతే మనకు చాలా ప్రమాదం వచ్చేట్టుంది, నువ్వు నీ తమ్ముళ్ళు హాయిగా బతకాలంటే ఇది ఒక్కటే మార్గం అని నేను భావిస్తున్నాను అన్నాడు. వాడన్నాడు, ఈ సంజయుడు చెప్పడం, నువ్వు వినడం, నువ్వు భయపడడం, నాకు చెప్పడం ఇదంతా బాగానే ఉంది, జరిగే పని కాదు, అవతలకి పో అన్నాడు. ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడు తన మాట విన్నా వినకపోయినా ఇంకా సంజయుడి ద్వారా కృష్ణుడికి సంబంధించిన రహస్య విశేషాలు తెలుసుకోవాలనే ఆరాటం బాగా కలిగింది. సంజయ, కృష్ణుడు ఏం చేస్తే కృష్ణుడి తత్వం తెలుస్తుంది, నాకు అవిద్య ఉందన్నావు, ఉందేమో అవిద్య, కానీ కృష్ణుడిని తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి చెప్పవయ్యా. వాసుదేవుడు ఉన్నాడు కృష్ణ పాండవ పక్షాన అన్నావు కదా, వాసుదేవుడు అన్న పేరు ఎంత బాగుంది అంటే, వసుదేవుని కుమారుడు కాబట్టి వాసుదేవుడు అనుకుంటున్నావేమో మహారాజా, అది కాదయ్యా. వసనాత్ సర్వభూతానాం వాసుదేవస్తదోచ్యతే, వసనాత్ సర్వభూతానాం, సమస్త ప్రాణుల్లో ప్రాణశక్తి రూపంలో ఉన్నది ఆయనేనయ్యా, అందువల్ల వసించే దేవుడు కాబట్టి వాసుదేవుడు అన్న పేరు వచ్చింది. ఊరికే వసుదేవుని కుమారుడు కాబట్టి కాదు, వసుదేవుని కుమారుడు కాబట్టి వాసుదేవుడు అనేది వ్యవహారం. అంతరార్థం ఏమిటి అంటే వసించే దేవుడు, మనందరి లోపల వసిస్తున్నది ఏమిటి, నివసిస్తున్నది ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తే ఆయన. కాబట్టి ఆయన ప్రాణశక్తి రూపంలో ఉంటే ఆయనకు విరుద్ధమైన పని చేస్తే, ప్రాణశక్తికి విరుద్ధమైన పని చేసినట్టు, ప్రాణశక్తికి విరుద్ధమైన పని చేసిన వాడు బతుకుతాడా, వాడు ఎలా బతుకుతాడు ఆలోచించుకోవాలి. ఎల్లయందున తా వసీంచుటెల్ల ఎదుయు తన ఎందు వసీంచుటండ్రు వాసుదేవుడను పేరుకి అర్ధంబు తెల్లంబు అని తిక్కనగారు దీని అనువాదం చేశారు. అయితే తెలుగు భారతంలో ఈ ఒక్క నామానికి వివరణ మాత్రమే ఉంది. సంస్కృత భారతంలో ఇక్కడి నుంచి ప్రారంభించి సంజయుడు కృష్ణ పరమాత్మకు సంబంధించిన ఎన్నో నామాల వివరాలు చెప్పాడు. తెలుగులో ఒక్క వాసుదేవ నామానికి వివరణ మాత్రమే అనువాదం చేశారు తిక్కన గారు, మిగతా నామాల వివరాలు అనువాదం చేయలే. చాలా నామాల వివరాలు చెప్పాడు. తర్వాత శాంతి ఆనుశాసనిక పర్వం చివరిలో వచ్చే విష్ణు సహస్రనామ స్తోత్రానికి బీజం ఇక్కడే పడింది. ఎన్ని పేర్లు ఉన్నాయో ఆ పేర్లలో అంతరార్థం ఏమిటో విశేషం ఏమిటో ఇక్కడ చాలా చెప్పాడు. ఆయన్ని వృష్ణి అంటారయ్యా, కృష్ణుణ్ణి వృష్ణి అనే పేరు ఆయనకుంది. వృష అంటే ధర్మం, అది కలిగినవాడు కాబట్టి వృష్ణి అంటారయ్యా. వృషత్వాత్ వృష్ణి రుచ్యతే అన్నాడు. పరతత్వమయాచైవ లయాచైవ మధుహా మధుసూదన. ఆ పరమాత్మకు మధుసూదనుడు అని పేరుంది. సూదనుడు అంటే చంపినవాడు అని. మధు అనే రాక్షసుణ్ణి చంపాడు కాబట్టి విష్ణుమూర్తికి మధుసూదనుడు అని పేరు. కానీ మధు అంటే తేనె అని ఒక అర్థం ఉంది. తేనె అంటే తీయగా ఉండేది. తీయగా ఉండడం అంటే ఇంద్రియ సుఖం. ఇంద్రియ సుఖాలను ఎవడు సంహరిస్తాడో అతడు మధుసూదనుడు. ఇంద్రియ సుఖాల మీద వ్యామోహం నీకుందా, దెబ్బతింటావు. ఇంద్రియ సుఖాల మీద వ్యామోహాన్ని జయించగలిగావా? పరమేశ్వర తత్వం మధుసూదన తత్వం నీకు తెలుస్తుందయ్యా. ఆ పరతత్వంలో నిన్ను లయమయ్యేట్టుగా చేస్తుంది. ఆయనకి మాధవుడు అని పేరుంది. మాధవుడు అంటే మామూలుగా కృష్ణుడని విష్ణువని అర్థం. కానీ సంజయుడు ఒక నిర్వచనం చెప్పాడు, మౌనాత్ ధ్యానాచ్య యోగాచ్య విధి భారత మాధవం. మాధవుడు అంటే ఏమిటో తెలుసా? మౌనం వల్ల, ధ్యానం వల్ల, యోగం వల్ల ఏ పరమాత్మ అనుభవానికి వస్తాడో ఆ పరమాత్మకు మాధవుడని పేరయ్యా. మౌనాన్ని పాటించాలి మానవుడు. మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం కాదు, సంకల్పరహితమైన స్థితిని పొందడం. ధ్యానము అంటే ది ఆనం ధ్యానం, ధ్యై చింతాయాం అని సంస్కృతంలో దానికి వివరణ చెప్పారు పెద్దలు. నిరంతర చింతన మనస్సులో పరమాత్మ ఎందు కలిగి ఉండడం, మన బుద్ధి అనే ఫలకం మీద దైవము యొక్క రూపాన్ని నిలుపుకుని ఉండడం, ఇది ధ్యానం. అందుకే ఏ దేవతామూర్తిని మనం ఆరాధించాలన్నా, ఏ సహస్రనామ పూజ చేయాలన్నా, ఏ అర్చన చేయాలన్నా ముందుగా ధ్యానం చేస్తాం. ధ్యాన శ్లోకం అని ఒకటి ఉంటుందన్నమాట. లలితా సహస్రం పారాయణ చేయాలి లేక అర్చన చేయాలి, ముందుగా ధ్యాన శ్లోకం అరుణాం కరుణాతరంగితాక్షీం అంటే ఇందులో అమ్మవారి రూపం ఉందన్నమాట. ఈ రూపాన్ని ముందు మన హృదయంలో నిలుపుకుని ఆ తర్వాత చేస్తాం అన్నమాట. ది ఆనం బుద్ధి ఎందు నిలుపుకోవడం. అదే విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి, శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం అని ఇలా ధ్యాన శ్లోకాన్ని ముందుగా ఎందుకు చదువుకుంటామంటే ఏ దైవాన్ని ఆరాధించాలో ఆ దైవం యొక్క రూపాన్ని మన హృదయ ఫలకం మీద నిలుపుకుని. అందుకోసం ఈ ధ్యానం చేసేవాడు, ఈ మౌనాన్ని పాటించేవాడు, యోగ మార్గాన్ని అనుసరించినవాడు, వీరికి మాత్రమే తెలిసేవాడు కాబట్టి ఆయనకు మాధవుడు అనే పేరు వచ్చిందయ్యా. ఆయనకి పుండరీకాక్షుడు అనుకో పేరుంది. పుండరీకము అంటే తెల్లని తామర, తెల్లని పద్మం. ఆ తెల్లని పద్మాల వంటి కన్నులు కలిగినవాడు కాబట్టి ఆయనకి పుండరీకాక్షుడు అనే పేరు వచ్చింది అని పై అర్థం. కానీ సంజయుడు దానికి కొత్త అర్థం చెప్పాడు. నిత్యం అక్షయం అవ్యయం తద్భావాత్ పుండరీకాక్ష పుండరీకం పరం ధామం. తెల్ల తామర వంటి నిర్మలమైన హృదయమే తన నివాస స్థానంగా కలిగినవాడు, ఎవరి హృదయం తెల్ల తామర వలె నిర్మలంగా ఉంటుందో దాన్ని తనకు నివాసంగా చేసుకుని ఉంటాడు కాబట్టి ఆయనకి పుండరీకాక్షుడని పేరు వచ్చింది. భక్తుల హృదయాలు స్వచ్ఛంగా తెల్లగా ఉంటాయి పద్మాల వలె, భక్తుల హృదయాల్లో ఉంటాడనమాట. అంటే భక్తుల హృదయ పద్మాలే తనకు నివాసంగా కలిగినవాడు అని పుండరీకాక్షుడు అనే దానికి అర్థం తప్ప ఊరికే తెల్ల తామరల వంటి కన్నులు కలిగినవాడు అనే అర్థం కాదయ్యా. అందుకనే స్వచ్ఛమైన హృదయంలో పరమాత్మ ఉంటాడు కాబట్టి నా హృదయాన్ని స్వచ్ఛంగా చేసుకుని, నిర్మలమైన నా హృదయంలో, రాగద్వేషాలు లేని నా హృదయంలో, మోసం లేని నా హృదయంలో, ద్రోహం లేని నా హృదయంలో, ద్వేషం లేని నా హృదయంలో, లోభం లేని నా హృదయంలో పరమాత్మ ఉంటాడు అని నమ్మి మనం ఏ క్రియాకలాపాలైనా ఆచరించాలి కాబట్టి సంధ్యావందనం చేసేటప్పుడు, గాయత్రి మంత్ర ధ్యానం చేసేటప్పుడు మొట్టమొదట అన్న అనే మాట సంప్రదాయయుక్తంగా మనం అనే మాట, అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్య ఆభ్యంతర శుచి. ఒక్కసారి పుండరీకాక్షాన్ని స్మరిస్తే చాలట లోపల బయట కూడా పవిత్రత ఏర్పడుతుంది అన్నారు. పుండరీకాన్ని స్మరిస్తే ఏర్పడిపోతుంది అంటే అర్థం ఏమిటంటే పుండరీకాక్షుడు అన్న తత్వం ఒక్కసారి తెలిస్తే ఎవరి హృదయాలు పద్మాల వలె నిశ్చలంగా, నిర్మలంగా, స్వచ్ఛంగా, కలుషరహితంగా ఉంటాయో వారి హృదయాలు పరమాత్మకు నివాస స్థానమని గుర్తిస్తే తన హృదయాన్ని పవిత్రంగా అతడు చేసుకుంటాడు కాబట్టి అప్పుడు పవిత్రత ఏర్పడుతుంది అని అర్థం తప్ప దాని అంతా అది పవిత్రత ఊడి పడిపోదు. ఆ పవిత్రత రావడానికి ఇది ప్రాథమికమైన మెట్టు అయితే కావచ్చు, ఇది మొదటి మెట్టు కావచ్చు, అంతేగాని ఇదే పరమార్థం అనుకోకూడదు.
కృషిర్భూవాచక శబ్దో నశ్చ తన్నిర్వృతి వాచక విష్ణుస్తద్భావయోగ ఆచ్య కృష్ణో భవతి శాశ్వత.
కృష్ణుడనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా?
కృషి భూవాచక శబ్ద.
కృషి అంటే భూమి, భౌతికమైన విషయాలు. నశ్చ నిర్వృతి వాచక, వాటన్నింటినీ తొలగించేవాడు నహా. భౌతికమైన సుఖభోగాలన్నీ తొలగించి ఆధ్యాత్మికమైన దివ్య వైభవాన్ని ప్రసాదించేవాడు కాబట్టి ఆయనకు కృష్ణుడనే పేరు వచ్చిందయ్యా. భౌతిక సుఖాల పట్ల విరక్తిని, శాశ్వత సుఖమైన మోక్షం పట్ల ఆసక్తిని అనుగ్రహించేవాడు కాబట్టి శాశ్వత సుఖ స్వరూపుడు శ్రీకృష్ణుడంటే అందువల్ల కృష్ణుడనే పేరు ఆయనకు వచ్చింది సుమా అని చెప్పాడు.
దస్యుత్రాసాజనార్దన,
జనార్దనుడు అనే పేరు కూడా ఉంది ఆయనకి. అర్దనుడు అంటే రెండు అర్థాలు, అర్దనము అంటే రక్షించడం అని ఒక అర్థం, సంహరించడం అని ఒక అర్థం. జనులను రక్షించేవాడు, సంహరించేవాడు అంటే మంచి జనులను, భక్తి కలిగిన వారిని, ధర్మం కలిగిన వారిని, ఉదాత్తమైన గుణాలు కలిగిన వారిని రక్షించేది ఆయనే, అది కాని వారిని సంహరించేది ఆయనే. అందుకని దస్యుత్రాసాత్ జనార్దన, రాక్షస గుణాల సంహారాన్ని సాగించి ఆ రాక్షస గుణాలకే భయాన్ని కలిగించి సద్గుణాలను వృద్ధి పొందింపజేసే గుణం కలిగిన మహానుభావుడు కాబట్టి ఆయనకి జనార్దనుడనే పేరు వచ్చిందయ్యా.
సత్వత సాత్వత తస్మాత్,
ఆయనకి సాత్వతుడు అనే మరొక పేరుంది. సత్వగుణ సంపన్నుడు కాబట్టి సాత్వతుడు అన్న పేరు వచ్చిందయ్యా. నీవు కూడా సత్వగుణాన్ని కలిగి ఉంటే తమోగుణమైన అజ్ఞానాన్ని, రజోగుణమైన అహంకారాన్ని నీ హృదయంలో వదులుకోగలిగితే ఆ సత్వస్వరూపుడైన పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రుడవు కాగలుగుతావు.
ఆర్షభాత్ వృషభేక్షణ,
ఆయనకి వృషభేక్షణుడు అని మరొక పేరుంది. ఈ క్షణము అంటే చూపు. వృషభేక్షణుడు అంటే వృషభము అంటే వృష అంటే వృషభ అంటే ధర్మము అని అర్థం. ఈ క్షణము అంటే చూపు, ధర్మబద్ధమైన చూపు కలిగినవాడు అని అర్థం. ఆయన చూపు ఎప్పుడు ధర్మాన్ని గురించే ఆలోచిస్తుంది, ధర్మదృష్టి కలిగినవాడు, ధర్మదృష్టి కలిగిన పరమాత్మ కాబట్టి ఆయనకు వృషభేక్షణుడని పేరయ్యా. ఎవరు ధర్మదృష్టి కలిగి ఉంటారో వారందరికీ ఆయన రక్షణ కల్పిస్తాడు సుమా. అందుకే భాగవతంలో ఆయన గురించి చెప్తూ
చిక్కడు వ్రతముల తపముల, చిక్కడు వ్రతముల తపముల, చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్
అంటారు పోతన్న గారు. సనకాది, సనక సనందనాది మహర్షులకు దొరకడా? లక్ష్మీదేవి కౌగిలించుకుందామంటే దొరకడా? ఇక్కడ ఉన్నాడు కదా అనుకుంటే ఆమె దగ్గరికి వచ్చే లోపల ఏ గజేంద్రుడు కేక పెడితే సిరికిన చెప్పాడు, శంఖచక్రయుగం చేదో ఈ సందింపుడు వెళ్ళిపోతాడా? లక్ష్మీదేవికి కూడా దొరకడా? మరి ఎవరికి దొరుకుతాడు అంతటి పరమాత్మ? తల్లి చేతన్ లీలన్ రోలన్, తల్లికి ఎంత తేలిగ్గా దొరికిపోయాడు. ఆవిడ రోటికి కట్టేయగలిగింది కదా. పరమాత్మని కట్టివేయడానికి ఏం కావాలో అది యశోదాదేవి దగ్గర ఉన్నది, బిడ్డ రూపంలో భక్తితో ఆరాధించింది ఆమె, అందుకని దొరికాడు. మనకు ఎలా దొరుకుతాడయ్యా భక్తి లేకుండా అంటారు పోతన్న గారు. అలా పరమాత్మ యొక్క తత్వాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు అనేక రకాలైన దుర్మార్గపు ఆలోచనలు మానవుడి మనస్సులో ఉంటే ఈ దుర్మార్గపు ఆలోచనల్నే భవలతలు అంటారు. భవము అంటే పాపం, భవము అంటే జన్మ, భవము అంటే సంసారం. ఇవన్నీ తొలగించుకున్నప్పుడు మాత్రమే పరమాత్మ యొక్క అనుగ్రహం పొందడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల పరమాత్మ యొక్క యథార్థమైన తత్వం తెలిసిన వారు ఈ భవలతలు తెంచుకోవాలి అని ఆశిస్తారు. అందుకే భాగవతంలో కుంతీదేవి పరమాత్మకు ప్రార్థన చేసిందని పోతన్న గారు చెప్తారు.
త్రుంపవే భవలతల్ నిత్య అనుకంపా నిధి శ్రీకృష్ణ యదుభూషణ నరసకా శృంగార రత్నాకరా లోకద్రోహి నరేంద్ర వంశదహనా లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణ ఆర్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ మ్రొక్కెద త్రుంపవే భవలతల్ నిత్య అనుకంపానిధి యాదవులందు పాండుసుతులందు అధీశ్వర నాకు మోహవిచ్ఛేదము సేయుమయ్యా.
యాదవులు అంటే ఆమె పుట్టింటి వాళ్ళు, పాండుసుతులు అంటే ఆమెకు అత్తింటి వాళ్ళు. స్త్రీకి ఎవరి మీదండి మమకారం ఉంటుంది? అయితే పుట్టింటి వాళ్ళ మీద, లేకపోతే అత్తింటి వారి మీద? ఈ రెండు వదిలిపెట్టు, ఈ రెండు లేకుండా చేయమని అడుగుతుంది ఆవిడ.
యాదవులందు పాండు సుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్య ఘన సింధువు జేరెడు గంగ భంగి నీ పాద సరోజ చింతనముపై అనిశము మదీయ చిత్తము.
ఎప్పుడు సముద్రాన్ని చేరడానికి గంగానది ఎలాగైతే పరుగులు తీస్తూ పరవళ్ళు తొక్కుతూ వెళుతూ ఉంటుందో అలా నా హృదయం నిరంతరం నీలో కలవడానికి, నిన్ను చేరుకోవడానికి ఆరాటపడే స్థితిని ప్రసాదించవయ్యా, ఇది నా కోరిక అన్నది. ఈ కోరిక ఏ భక్తుడికి ఉంటే ఆ భక్తుడు పరమాత్మ యొక్క అనుగ్రహం పొందగలుగుతాడు. భక్తుడైన వాడు ఎలా కోరుకోవాలో కుంతీదేవి ప్రార్థనలో చూపించింది భాగవతం. అందుకని పరమాత్మ యొక్క యథార్థమైన తత్వం అది. ధర్మ దృష్టికి లొంగేవాడు తప్ప మిగతా వ్యవహారాలకు లొంగేవాడు కాదు. అందువల్ల వృషభేక్షణుడు ఆయన. తపస్సు చేస్తే లొంగుతాడా? బాగా స్తోత్రాలు చేస్తే, మన కవిత్వం అంతా మన పాండిత్యం అంతా ఉపయోగించి స్తోత్రం చేస్తే ఆయన లొంగుతాడా? లొంగడే. బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు, బ్రహ్మదేవుడు ఎంతో స్తోత్రం చేశాడు, బ్రహ్మదేవుడు పరమాత్మ మాట వింటున్నాడు, కానీ బ్రహ్మదేవుడు కోరినవన్నీ పరమాత్మ చేయడు. అందుకే భాగవతంలో ఓ చోట ధర్మరాజును చూసి నారదుడు అన్నాడు, మీరెంత అదృష్టవంతులయ్యా, పాండవులకు పట్టిన అదృష్టం ప్రపంచంలో ఎవ్వరికీ పట్టలేదు. ఎందుకని, పరమాత్మ ఒక ఆయన ఉన్నాడు జనార్దనుడు అనే పేరు కలిగిన శ్రీ మహావిష్ణువు కృష్ణుడి రూపాన్ని ధరించి మీ ఇంట్లో ఉన్నాడే, మీకు స్నేహితుడిగా ఉన్నాడే, మీకు సారథిగా ఉన్నాడే, మీకు మంత్రిగా ఉన్నాడే, మీకు బంధువుగా ఉన్నాడే, ఇంతకంటే ఏం కావాలయ్యా? మీ రథాలు నడిపాడా? మీ జీవిత రథాలు నడిపాడా? మీకు రాయబారిగా ఉన్నాడా? ఎన్ని సేవలు చేశాడయ్యా? ఇంతకంటే అదృష్టం మీకేమైనా ఉందా? బ్రహ్మదేవుడు అంతటి వాడు, అపారమైన తపస్సు చేస్తే, దివ్యమైన స్తోత్రాలు చేస్తే, మనస్సుతో ఆలోచిస్తే, ధ్యానం చేస్తే లొంగని పరమాత్మ మీ ఇంట్లో ఇలా ఉన్నాడు అంటే మీరెంత అదృష్టవంతులు ఆలోచించుకోండి. జలజాత ప్రభవాదులు మనములో చర్చించి భాషావళిన్ పలుకన్ లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు మీ ఇంటిలో చెలియై మేనమరందియై సచివుడై చిత్తప్రియుండై నిర్వాణ మహాఫల సంధాయకుడై చెరించుటలు మీ భాగ్యంబు రాజోత్తమ. ఎంత పుణ్యం చేసుకున్నారయ్యా, ఎంత అదృష్టవంతులు మీరు, మిత్రుల్లా ఉన్నాడా? చెలియై మేనమరందియై బంధువుగా ఉన్నాడా? సచివుడై మంత్రిగా ఉన్నాడా? చిత్తప్రియుండై మిత్రుడిగా ఉన్నాడా? నిర్వాణ మహాఫల సంధాయకుడై మీకు మోక్షాన్ని ఇవ్వగలిగిన పరమాత్మగా ఉన్నాడా? చెరించుటలు మీ భాగ్యంబు రాజోత్తమ. ఎంత అదృష్టమయ్యా. హాయిగా ఏం బావా బాగున్నావా అని పలకరించే అదృష్టం పట్టింది కదా మీకు పరమాత్మను పట్టుకుని. ఎంత అదృష్టమయ్యా మీది అన్నాడు. నిజంగా ఈ అదృష్టం ఎలా వచ్చింది పాండవులకు? ధర్మ నిర్వహణ వల్ల మాత్రమే. ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరించే గుణం కలిగిన వారు కాబట్టి ఎన్ని కష్టాలైనా రాని ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టం. అబ్బాయి, ధర్మాన్ని నమ్మితే మీకు సంపదలు పోతాయి, పోతే పోతాయి. ధర్మాన్ని నమ్మితే మీకు అధికారం పోతుంది, పోవచ్చుగాక. ధర్మాన్ని నమ్మితే ప్రాణం పోతుంది, పోయినా సరే ధర్మమే కావాలి. ఆ ధర్మం పక్కన ధర్మంలో భాగంగా ధర్మమే తానైన దైవం ఉన్నాడు కాబట్టి దైవమే ధర్మము, ధర్మమే దైవము. ధర్మ నిర్వహణ కన్నా దేవ ఆరాధన లేదు అన్నది మహాభారతం. రకరకాలుగా 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 ఈ ఒక్క సత్యాన్ని అనేకమైన పద్ధతుల్లో చెప్పింది మహాభారతం. ఎప్పుడు చెప్పినా ఒకటే మాట, నిత్య జీవిత సన్నివేశాలలో ధర్మాన్ని పాటించడం మాత్రమే దేవత ఆరాధన. నిత్య జీవితంలో ధర్మాన్ని గాలికి వదిలేసి దైవాన్ని ఆరాధిస్తే ప్రయోజనం లేదు. అసలు దైవాన్ని ఆరాధించడం వల్ల కలిగే ఫలితం ఏమిటి అంటే ధర్మాచరణే. ధర్మాచరణ చేస్తే దైవాన్ని ఆరాధించినట్లే. దైవాన్ని ఆరాధిస్తే ఏం కోరుకోవాలి అంటే నేను ధర్మమే ఆచరించేట్లుగా అనుగ్రహించవయ్యా అని కోరుకోవాలి దైవాన్ని. దైవాన్ని ఆరాధించాలి, మానక్కర్లేదు. ఈ ఆరాధించడం ఏ లక్ష్యంతో ఆరాధించాలి? నేను ఎన్ని దిక్కుమాలను పనులు చేసినా నాకు కలిసి వచ్చేట్టుగా అనుగ్రహించు అని కాదు అడగవలసింది. నా వల్ల ధర్మమే జరిగేట్టుగా, ఆ ధార్మిక దృష్టి మాత్రమే నాకు ఉండేట్టుగా అనుగ్రహించు స్వామి. ఇది దైవాన్ని మనం చేయవలసిన ప్రార్థన తప్ప వేరొక్కటి కానే కాదు. అందువల్ల దైవం అంటే మనతో బేరసారాలు చేసి మనం చేసే పాపంలో మనం చేసే దుర్మార్గంలో వాటా కోరుకునేవాడు దేవుడు కాదు, మనని మంచి మార్గంలో ప్రవేశపెట్టేవాడు దైవం. ఇది మహాభారతం ప్రతి సన్నివేశంలో చెప్తున్నమాట. ఆయనకి అజహ అని పేరుందయ్యా. జ అంటే పుట్టుక, అజహ అంటే పుట్టుక లేనివాడు. పరమాత్మకు పుట్టుక ఎక్కడుందండి?
పుట్టువు లేని నీకు అభవ పుట్టుట క్రీడయేగాక పుట్టుటే ఎట్టనుడు
అంటారు పోతన్న గారు. పుట్టుకే లేదయ్యా నీకు, పుట్టుకలేనివాడు పుట్టినట్లుగా చెప్తున్నారు, ఇదో రహస్యం. పుట్టుకలేనివాడికి పుట్టుక ఉన్నట్టుగా వర్ణిస్తున్నారు కవులు చాలా చమత్కారంగా. జననము లేక కర్మముల జాడలబోక సమస్త చిత్తవర్తనుడగు చక్రికిన్ కవులు ఉదార పదంబుల జన్మ కర్మముల్ వినుతులు సేయుచుండుదురు వేదరహస్య మార్గముల ఎందు చూచినను. దేవునికి లేవు మరి జీవునికై వడి జన్మ కర్మముల్. కాబట్టి పరమాత్మకు పుట్టుక లేదు. పుట్టుక లేదు కాబట్టి పుట్టుక ఉంటే ఒకసారే పుడతాం మనం. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది, అందులో ఒక డేట్ ఉండదు, మార్చడానికి వీల్లేదు. మార్చాలంటే చాలా కష్టపడాలి, 5-6 జతల చెప్పులు అరిగిపోయేట్టుగా మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరగాలి. వాడి తప్పు వల్ల పొరపాటు పడ్డా సరే వాడి చుట్టూ మనం చాలాసార్లు తిరగాలి. తల్లి పేరు తండ్రి పేరుగా, తండ్రి పేరు తల్లి పేరుగా రాస్తూ ఉంటాడు. మగపిల్లవాడు పుడితే ఆడపిల్ల అని రాస్తాడు. చచ్చినట్టు వాడి చుట్టూ తిరగాలి. అలాంటిది మనం డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలనుకోండి, వాడి చుట్టూ చాలాసార్లు తిరగాలి. పరమాత్మకు ఆ ఇబ్బంది లేదు, అసలు డేట్ ఆఫ్ బర్తే లేదు. ఆయన ఎప్పుడు పుట్టాడు ఎవరు చెప్తారు? పుట్టుక లేనివాడు పుట్టినట్లు కనిపించడం. తూర్పు దిక్కున సూర్యోదయం అయితే సూర్యుడు కనిపించాడు. సూర్యుడు ఇప్పుడే పుట్టాడా? మనకిప్పుడు కనిపించాడు. నిన్న రాత్రి సూర్యుడు లేడా? మనకి లేడనుకుంటున్న సమయంలో ఈ ప్రపంచంలో మరో అర్ధగోళంలో ఉన్నాడు. వాళ్ళు ఫోన్ చేస్తారు, మాకు ఇప్పుడు పొద్దున 10:30 అంటాడు. అంటే అక్కడ సూర్యుడు ఉన్నాడు కదా. మనకు కనిపించకపోతే అస్తమించాడని, కనిపిస్తే ఉదయించాడని అనుకోవడమే కానీ సూర్యభగవానుడికి పుట్టడం మరణించడం లేదయ్యా. అందుకే వివేకానంద స్వామి అంటాడు, పరమాత్మ యొక్క అవతార నిర్యాణాలు ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుని ఉదయాస్తమయాల వంటివి. మనకు కనిపిస్తే అవతరించాడని, కనిపించకుండా పోతే అస్తమించాడని అనుకోవడం తప్ప ఆయనకి ఉదయించడం లేదు, అస్తమించడం లేదు. అందుకని పరమాత్మకు పుట్టడం లేదు, మరణించడమూ లేదు. అది పరమాత్మ యొక్క తత్వం. అందుకని అసలు పుట్టుకే లేదు కాబట్టి ఆయనకి, మనకంటే పుట్టుకుంది కాబట్టి ఒక పుట్టుకే, అసలు పుట్టుకే లేదు కాబట్టి ఆయన ఎన్నిసార్లైనా పుడతాడు, రూపమే లేదు కాబట్టి ఎన్ని రూపాలైనా పొందుతాడు, పేరే లేదు కాబట్టి అన్ని పేర్లు ఆయనవే, పుట్టుకే లేదు కాబట్టి ఎన్నిసార్లైనా పుడతాడు. అజాయమానో బహుధా విజాయతే. పుట్టుక లేనివాడు చాలాసార్లు పుట్టినట్టు కనిపిస్తాడు. అసలు పుట్టుక లేదు. చేపగా ఓసారి పుట్టాడు, తాబేలుగా ఓసారి పుట్టాడు, పందిగా ఓసారి పుట్టాడు, వామనుడుగా ఓసారి పుట్టాడు, నరసింహుడుగా ఓసారి పుట్టాడు, రాముడుగా పుట్టాడు, కృష్ణుడిగా పుట్టాడు, ఇంకో రకంగా ఇంకో ఎన్ని రూపాలు ధరించి పుట్టాడండి. అసలు పుట్టుకంటూ ఉన్నవాడికి ఒకటే పుట్టుక, అసలు పుట్టుకే లేనివాడికి అన్ని పుట్టుకలు ఆయనవే, ఎన్ని మార్లైనా పుడతాడు. ఎందుకంటే అసలు పుట్టుక లేదు కాబట్టి పుట్టినట్లు కనిపించడం తప్ప. అందువల్ల ఆయనకి అజహా అని పేరయ్యా. అలాగే ఆయనకి అనేక జిత్ అని ఒక పేరుంది. అంటే సమస్తమైన సేనలను జయించేవాడు ప్రపంచంలో ఆయన కంటే శక్తి సంపన్నుడు మరొక్కడు లేడయ్యా. ఎవరినైనా సరే ఆయనే జయిస్తాడు సుమా. ఆ మహానుభావుడైన పరమాత్మకు మరొక చిత్రమైన పేరుందయ్యా, దామోదరుడు అని పేరుంది సుమా. దమాత్ దామోదరో విభు. దమము కలిగినవాడు కాబట్టి దామోదరుడు. దమము అంటే ఇంద్రియ నిగ్రహం, అది కలిగినవాడు దాముడు. ఈ దాముడు ఎవరైతే ఉన్నారో వారిలో విశేషంగా ఉండే